ஓம் ஸ்ரீகுருப்போ நமஹ. ஹரிஹி ஓம். கணானாம் த்வா கணபதிம் ஹவாமஹே கவிம் கவீனாமுபமஸ்ரவஸ்தமம் ஜ்யேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஸ்ருண்வன் ஓதிபிஸ்ஸைரசாதனம் ஸ்ரீமஹாகணாதிபதயே நமஹ. தேவீம் வாசமஜனயந்ததேவாஸ்தாம் விஸ்வரூபாஃ பசவோ வதந்தி சானோ மந்த்ரேஷமூர்ஜந்துஹாநாதேனுத்வாகஸ்மானுபசிஷ்டுதைது. ஸ்ரீமஹாசரஸ்வத்யை நமஹ. சகநாபவது சகனோபுனக்து சகவீத்யங்கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மா வித்விஷாவஹை. ஓம் சாந்தி ஷாந்தி ஷாந்தி. நாராயணம் பத்மபுவம் வசிஷ்டம் சக்திஞ்சிதத்புத்ர பராசரஞ்ச வியாசம் சுகம் கௌடபதம் மகாந்தம் கோவிந்த யோகீந்திர மதாஸ்ய சிஷ்யம் ஸ்ரீ சங்கராச்சாரிய மதாஸ்ய பத்மபாதஞ்ச ஹஸ்தாமலகஞ்ச சிஷ்யம் தந்தோட்டகம் வார்த்திக காரமஞ்ஞான்னு அஸ்மத் குருன்னு சந்ததமானதோஸ்மி. ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம். யத வித்யா விலாசேன பூத பௌதிக சிருஷ்டயஹ தன்னௌமி பரமாத்மானம் சச்சிதானந்த விக்ரஹம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ர பாஷ்ய க்ருதௌ வந்தே பகவந்தௌ புனஃபுனஃ. யா சாரதாம்பேத்யபிதாம் வஹந்தி க்ருதாம் பிரதிஜாம் பரிபாலயந்தி யத்யாபி ஸ்ருங்கேரி புரே வசந்தி ப்ரத்யோததே அபீஷ்டவரான் திஷந்தி. பாரதீ கருணாபாத்திரம் பாரதே பதபூஷணம் பாரதீ பதமாரூடம் பாரதீ தீர்த்தமாஸ்ரயே வித்யாவினய சம்பன்னம் வேதராகம் விவேகினம் வந்தே வேதாந்த தத்வஜம் விதுசேகர பாரதீம். பிரம்மஸ்ரீமிதி குண்ட வம்சதிலகம் ஸ்ரீவத்சகோத்ரோத்பவம் சிஷ்யாராரித பாத பத்மயுகலம் விஜயானவாரான்நிதிம் அத்வைதாமிருத பான நித்யரசிகம் ஜானஸ்வரூபம் விபும் ஸ்ரீமத் வேங்கடராமசாஸ்திரி விபுதம் வந்தே சதா சத்குரும் வந்தே சதா சத்குரும். நமஸ்ஸரசே நமஸ்ஸரஸஸ்பதயே நமஸ்ஸகீனாம் புரோகாணாம் சக்ஷுஷே நமோ திவே நம பிருத்விவியை சபாயை நம. ஈ விளம்பி நாம சம்வத்சரம் பரம பவித்ரங்க மா அந்தரிக்கி கூட நடுஸ்து உன்னதி, மீ அந்தரிக்கி அலானே நடுஸ்து உன்னதி. அசலு ஈ ஸ்ருங்கேரியில உண்டேடுண்டி சம்பத் நகர் சாரதா பரமேஸ்வரி தேவஸ்தானம் ஒரு க்ஷேத்திரம். எந்தவல்லே பிரம்மணுலைனட்டு ஜகத்குருலு தட்சிணாம்நாய பீடாதீஸ்வரலு முகுரிச்சேத சேவிம்பபட்டது. அபினவ வித்யாதீர்த்தஸ்வாமி வாரிச்சேத பிராதஸ்மரணீய அபினவ வித்யாதீர்த்த மகாஸ்வாமி சரணுல சேத பிரதிஷ்டிதமை வாரிச்சேத ஆராதிம்பபட்டது. பாரதீதீர்த்த மகாஸ்வாமி சரணுல சேத அநேக பரியாயால ஆராதிம்பபட்டது. இக்கட உண்டேட்டு மூர்த்துலே ஆராதிம்பட்டாய். அலானே ஈ சம்வத்சரம் ஜகத்குரு விதுசேகர பாரதி மகாஸ்வாமி வாரி சேத கூட ஆராதிம்பட்டது. இது பரம பவித்திர க்ஷேத்திரங்க திரிகரண சுத்திக அஸ்மதாதுலம் அந்தரம் கூட நம்புத்து இக்கட செப்பகலகட்டம் செப்பட்டம் பக்துலந்தர்னி உத்தேசிச்சு ஏதோ நாலு மஞ்சள் மாடல் மாட்டாடுக்கோட்டம் அனைதி சாரீரகமைனட்டு சத்தா ஈ சரீரானிக்கு லேகபோயினப்படிக்கி மானசிகமைனட்டு உற்சாகத்தோ இக்கடிக்கு ராவட்டானிக்கு எப்படி நேன் உற்சாகிஸ்தூ உண்டான. இக இந்தாக்கனே ஒரு ஸ்லோகம் சதுக்குனோம். ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதசங்கரம் லோகசங்கரம் அணி. ஸ்ருதுலகு ஸ்மிருதுலகு புராணமுலகு நிதி சிவஸ்வரூபுலைனட்டு சங்கர பகவத் பாதாச்சாரியுல வாரு அனி மொதட்டி மாட செப்தூ கருணாலயம் அனி மரொக விசேஷணம் வேசாரு அக்கட. அண்டே எந்த கருணத்தோ கூடுக்கொனி உன்னாரு சுவாமிவாரு அனி. ஏமிட்டி அக்கருண அண்டே எந்த கம்பீரமைனட்டு உபனிஷத் வாக்கியமுலு மிடிமிடி ஜானம் கலிகினட்டு அநேக மந்தி பண்டித்துல வலன அநேக கூய்யாட்சாலக்கு லோனைந்தி. அலானே சாட்சாத் மகாவிஷ்ணு யொக்க அம்சாவதாரலைனட்டு வியாச முனீந்திரல யொக்க மூர்தன்யமைனட்டு அத்வைத தரிசனமு 555 சூத்திரமுலு 192 அதிகரணములతో ఉన్నటువంటి அத்வைத தரிசனமునకు కూడా వృత్తికారాదులు భిన్నభిన్నములైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. వీటినన్నిటిని మనసులో పెట్టుకొని కృతయుగంలో కపిలావతారంగాను, ద్వాపరయుగంలో దత్తాత్రేయ స్వామివారి అవతారంలోను, ద్వాపరంలో త్రేతలో దత్తాత్రేయ స్వామివారి అవతారంలోను, ద్వాపరంలో వేదవ్యాసుల యొక్క అవతారంలోను, కలిలో శంకర అవతారముగాను విజ్ఞానావతారాలు అంటారు వీటిని. రావణ కుంభకర్ణాది వధ చేయటానికి ఇతరములైనటువంటి అవతారాలన్నీ కూడా వచ్చినాయి, కానీ విజ్ఞానాన్ని ప్రబోధించడానికి మాత్రమే పరిమితమైనటువంటి అవతారం ఇది. స్వామివారి యొక్క కృప ఎంత కృప అంటే శృతి సారభూతమైనటువంటి అనేక అనంతావై వేదాహ ప్రసిద్ధములైనటువంటి 1130 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు అన్నిట్లకి కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యాతిముఖ్యమైనటువంటి 11 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేశారు స్వామివారు. అలానే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పడమే కాక శివస్వరూపుడే విష్ణువు, విష్ణుస్వరూపుడు శివుడు, ఆ రెండుకి మనం ఉపాధి భేదాల్ని కల్పించడం కానీ భిన్న దృష్టితో చూడటం కానీ పాపహేతు అవుతుంది. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువుకే తెలుసు, విష్ణువు యొక్క హృదయం శివునికే తెలుసు. శంకర జయంతి సందర్భంలో ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనుక ఆ వ్యాసమునీంద్రుని యొక్క సూత్రములకు సంపూర్ణమైనటువంటి అర్థం చెప్పగలిగిన వాడు శివుడు తప్ప ఇంకెవరున్నారు, సర్వజ్ఞుడైనటువంటి శివుడు. కనుక సూత్రములకు వ్యాఖ్యానం చేశారు. సమస్త పురాణములకు ఇతిహాసములకు సారభూతమైనటువంటి భగవద్గీత సాక్షాత్తు నారాయణుడే, సంపూర్ణావతారుడైనటువంటి నారాయణుడు. దశావతారాలు ఉన్నాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు భాగవతంలో. అవన్నీ అంశావతారాలు, కానీ కృష్ణ భగవానుడు ఎట్లా కాదు, స్వయముగా భగవంతుడే సంపూర్ణముగా అవతరించాడు. ఆయన చేత పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతో అని, ఆ పార్థుడు అర్జునుడు ఊరికే ఒక దూడలాంటి వాడటానండి. మనందరి యొక్క అదృష్టం వల్ల ఆ యుద్ధ సమయంలో ఆయనకి తత్వ జిజ్ఞాస కలిగింది. శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం అంటాడు. మిత్రస్తేహంలే, నీకు నేను శిష్యుణ్ణైతా కనుక ఇప్పుడు నాకు ఏమి చెయ్యాలో నీవు ఆదేశించు స్వామి అని గురువుగా భావించి ప్రార్థించినప్పుడే తత్వోపదేశం చేశారు. నా పుత్రాయ శిష్యాయ, అడగండి అమ్మైనా పెట్టదు అనే మాట సామాన్యమైన మాట. అడగకుండానే అమ్మ పిల్లవాడి యొక్క ఆకలిని తెలుసుకొని పెడుతుంది, కానీ శిష్యుడికి పాకం రాంది చెప్తే అది వృధా అయిపోతుంది. కనుక భగవానుడు అంతవరకు తన పక్కనే ఉన్నప్పటికన్నీ అర్జునుడికి ఉపదేశించలే. ఆ సమయంలో పరిపక్వత తనలో వచ్చింది కనుకనే అప్పుడు ఉపదేశించారు స్వామివారు. అప్పుడు చేసినటువంటి ఉపదేశములు జగద్విదితములు, జగద్విఖ్యాతములు. ఎవరు తరించాలన్నా భగవద్గీత కారణమవుతూ ఉన్నది. అంటే సమస్త పురాణములకు ఇతిహాసములకు సారభూతమైనటువంటి ఆ భగవద్గీతకి వ్యాఖ్యానం చేయటం, ఈ మూడు ప్రస్థానత్రయం అని చెప్తారు. ఇది శాస్త్ర పక్కీతో ఉంటుంది. వ్యాకరణ శాస్త్రము, తర్కశాస్త్రము ఈ రెండిట్లలో కొంతైనా ప్రవేశం లేని వాడికి ఏమాత్రం ముక్కు దొరదు. మరి అందరూ అట్లాంటి వాళ్ళు కాకపోవచ్చు. సాహిత్య భాగం తెలుసుకున్నటువంటి వాళ్ళని కూడా తరింపజేయాలి, కొద్దిపాటి ప్రకరణ జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా తరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో భగవత్పాదుల వారు ప్రకరణ గ్రంథములను అంటూ రచించారు. దాంట్లో ఉపదేశ సాహస్రి 1000 ఉపదేశములు, ఆ గ్రంథంలో 1000 శ్లోకాలు ఉన్నాయి. అలానే అత్యంతము మకుటాయమానమైనటువంటి వివేక చూడామణి, ఈ ప్రకారంగా దాదాపు ఒక 40-50 ప్రకరణ గ్రంథాలు. అవి చాలా పెద్ద పెద్దవి. ఈ ప్రకరణములలో ఈ ప్రబోధ సుధాకరం అనేటువంటి ప్రకరణము కూడా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ప్రకరణం. దీనిలో మా నాన్నగారు ఇవన్నీ ప్రవచన చేశారు. ఏ రోజున ఎప్పుడు ప్రవచన చేసింది కూడా అక్కడ వారు తారీఖులు వేస్తూ వచ్చారు. ఈ ప్రబోధ సుధాకరాన్ని వారు రోజుకి 2 గంటలు చొప్పున 10 రోజులు చెప్పారు. అయితే వారికి ఉన్నటువంటి పాండిత్యాన్ని అనుసరించి వారు అంతగా విశ్లేషించి వివరణాత్మకంగా చెప్పగలిగారు. నాకున్న సామర్థ్యాన్ని అనుసరించి 5 రోజుల్లో దీనిని యథాసంభవంగా, ఏ కొద్ది మాట మాట్లాడినా అది శాస్త్ర విరుద్ధము కాని మాటగానే చెప్తాను అన్నంతవరకు మాత్రం ధైర్యంతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ మధ్యనే జగద్గురువుల యొక్క దర్శనం చేసుకొని అక్కడనే ఒక వారం రోజులు ఉండి, వారం రోజుల్లో జగద్గురువుల యొక్క ఆజ్ఞానుసారముగా శంకర విజయాన్ని కూడా శృంగేరిలో ప్రవచన చేయటం అనేది జరిగింది. ఇదంతా కూడా ఈ సంవత్సరము మాకు అదృష్టం కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నాం. జగద్గురువుల యొక్క సాన్నిహిత్యం ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రబోధ సుధాకరాన్ని చెప్పగలగటం. మానవునకు ఏ కర్మ చేసినా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థమని మనం సంకల్పం చెప్పుకుంటూ ఉన్నాం. ధర్మము ధర్మాచరణం, ధర్మాచరణం అంటే వేదవిహితములైనటువంటి కర్మల్ని ఆచరించడం, వేదములో నిషిద్ధములైనటువంటి కర్మల్ని విసర్జించడం, ఇది ధర్మాచరణం. అంటే అధర్మమును వదిలిపెట్టి ధర్మాన్ని ఆచరించడం. ఇది ఎందుకు అని అంటే మన మనస్సులో ఉండేటువంటి కోరికలు తీరటానికి, అంటే అర్థము తర్వాత కామము, ఆ కోరికలు ఈ కోరికలు ఇవన్నీ తీరాలి అనే ఉద్దేశ్యంతో. అయితే మనం ఏమి సంకల్పం చేస్తున్నాము, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటున్నాం. అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే భాగవతంలో ప్రథమ స్కంధంలోనే చెప్పుకొస్తారు, ద్వితీయాధ్యాయంలోనే చెప్తారు. ఈ ధర్మం అనేది నాయన అర్థం కొరకే, అర్థమే ఫలంగా ధర్మాన్ని ఎప్పుడు నువ్వు వాడుకోవాక, దానివల్ల చాలా ప్రమాదం. అంతేకాక అర్థము తన యొక్క ఐహిక సుఖముల కొరకు మాత్రమే ప్రయోజనము అని అనుకోవద్దు. ఈ అర్థము అనేది ధర్మార్థమయ్యగా ఉండాలి. ఈ కోరికలు అంటే తన శరీర పోషణ వరకు అవసరమైనంత వరకు ఆ కోరికల్ని తీర్చుకుంటూ ఉండు. అసలు ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం ఏమిటి ధర్మానుష్ఠానానికి అని అంటే, మోక్ష ఏవ పరమపురుషార్థ సూత్రభాష్యంలో మొదట్లోనే చెప్పుకొస్తారు, చతుర్విధ పురుషార్థేషు మోక్ష ఏవ పరమపురుషార్థ కుతః నసపరుడావర్తత ఇత చిచ్చాతస్య నిత్యత్వావగమాత్. తిరిగి ఇతడు పుట్టడు అని సూత్రమే వ్యాసమునీంద్రుడే చెప్పి ఉన్నాడు. తదుపబ్రహ్మకములైనటువంటి శృతులన్నీ చెప్పబడి ఉన్నాయి కనుక అది పరమపురుషార్థం. తదర్థమయ్యే ధర్మాచరణ చెయ్యాలి. అయితే మరి నాలుగు పురుషార్థాలని చెప్పారు కదా, అర్ధకామాలు లేకుండా మానవుడు జీవి ఉండాలి, కావాలి. కానీ నీకు ప్రత్యేకం దీని మీదనే దృష్టి అక్కర్లేదు ఆయన. దీని మీద దృష్టి లేకపోయినా భగవంతుడు దీనిని నీకు సమకూరుస్తాడు, నువ్వు అడగకపోయినా పెడతాడు. ఎట్లా, ఎందుకు ఇస్తాడు భగవంతుడు, అడగందే ఎట్లా ఇస్తాడు అని అంటే, దీనికి ఆపస్తంభుల వారు ఒక చోట చెప్పుకొస్తారు ధర్మసూత్రాల్లో, ఆమ్రఫలార్థిన చూతే నిమితే ఉత్పన్నే. ఒకడికి మామిడి పండ్లు తినాలని అనిపించిందిట, మామిడి పండ్లు తినాలనిపిస్తే మామిడి చెట్టుని ముందర మొలిపించాడు, ఇక పండు తినాలి వీడు. అయితే ఇంతలో ఎండాకాలం వచ్చింది, చక్కటి నీడ వాకిట్లో మంచం వేసుకొని ఆ చెట్టు కింద పడుకుంటే హాయిగా ప్రాణాలు ఎటో పోయినాయి. చక్కటి సువాసన ఛాయాగంధా వనూత్పజ్యైతే, ఈ ఛాయ కొరకు ఈ గంధము కొరకు అతడు మామిడి చెట్టు వేయలే, ఫలం కొరకే వేశాడు. అయినప్పటికీ ఈ రెండు ఎలా అయితే సంభవిస్తూ ఉన్నావో, ఏవం ధర్మంచర్యమాణస్య అర్ధకామా వనూత్పద్యేతే, ఈ ప్రకారంగానే ధర్మాచరణ చేస్తూ ఉన్నవానికి అర్ధకామములు కోరకపోయినా సిద్ధిస్తాయి. దాని కొరకు నీకు ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు. ధర్మానుష్ఠానం ఎప్పుడూ యదర్థమై చేస్తావు అంటే మోక్షార్థమై చేయి. తత్సదు పరబ్రహ్మ మనకి తెలుసునో తెలియకో, దానిలో తాత్పర్యం అర్థమయ్యి కాకపోయినప్పటికీ మనం ఈ పనే చేస్తున్నాం. చిట్ట చివరికి యాజ్ఞికుడు ఏం చెప్తున్నాడు, తత్సదు పరబ్రహ్మార్పణమస్తు అని అనిపిస్తున్నాడు మన చేత. దాని యొక్క విషయమును కూడా గుర్తించి మనం ఈశ్వరార్పణ బుద్ధ స్వామి నువ్వు చేయమన్నావు, ఇవి సత్కర్మలు అని నువ్వు చెప్పావు కనుక చేస్తున్నావు, అంతే నీకే అర్పిస్తున్నావు. అది నాకేం కావాలో నాకెట్లా తెలుస్తుంది, నేను రోగిని, ఆమయ రోగిని, మహామాయ అనేటువంటి ఒక వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను, అట్లాంటి వాడికి నాకు ఏమి మందు వాడాలో నాకేం తెలుస్తుంది, మందు వాడాల్సింది నీవు, ప్రథమో దైవ్యో భిషక్, కనుక నీవే దీనికి తగినటువంటి ఫలితమును ఇస్తావు, నాకేది కావాలో పరమ పురుషార్థమైనటువంటి మోక్షార్థినే నేను ఉన్నాను, ఈ ధర్మానుష్ఠానం వల్ల నాకు చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము కలగాలి అనేటువంటి కోరికతో మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో, అప్పుడు మనకి క్రమశః గురువుల యొక్క అనుగ్రహం వల్ల, గురువుల్లో కూడా త్రైవిధ్యం ఉన్నదండి, చోదకో బోధకశ్చైవ మోచకశ్చ పరస్పృత అని చెప్తారు. చోదక గురువు ఉంటే యజ్ఞయాగారి క్రతువుల ఎందు వ్రతాదుల ఎందు తనని ప్రేరేపిస్తూ తనకి మార్గదర్శకుడు అవుతూ బ్రహ్మస్థానంలో కూర్చొని చేయించేవాడు చోరక గురువు. బోధక గురువు అంటే వేదాంత శాస్త్రమును శాస్త్రీయ ప్రక్రియను అనుసరించి బోధించేటువంటి వాడు, అతడు బోధక గురువు అని చెప్పబడతాడు. మోచక గురువు అంటే ఇది ఎట్లాంటిది అంటే బెల్లం తీయగా ఉంటుందండి, చాలా తీయగా ఉంటుందండి, అనుభవైక వైద్యం అండి అని మనకి ఎన్నిసార్లు చెప్పినా ఆ బెల్లం తీపి మనకి తెలియదు. ఆ ఉండ తీసుకొచ్చి నోట్లో పడేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్తే మనకి బెల్లపు తీయదనం ఎట్లా అయితే తెలుస్తుందో అట్లా తెలియజేసేటువంటి వాడినే మోచక గురువు అంటారు. జగద్గురువులు, శంకరులు, అస్మత్ పితృపాదులు అట్లాంటి వాళ్ళందరూ కూడా మోచక గురువులు. అలాంటి వాడి యొక్క సాన్నిధ్యం మనకి కలగాలి. అదే వివేక చూడమని ఒక మహత్తరమైనటువంటి ప్రకరణంలో అన్నీ చెప్పి అనేక జన్మార్జితమైనటువంటి పుణ్య పరిపాక వశం వల్ల ఈ మానవ దేహం వస్తూ ఉన్నది. ఈ మానవ దేహం వచ్చినప్పుడు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోకుండా సామాన్యమైన ఇప్పుడు ఆహార నిద్ర భయమైతున్నాని సామాన్యమేతత్ పశువున్నరాడ జ్ఞానం హి తేషామధికో విశేష జ్ఞానేన హీన పశువు సమాన. పశువులకి ఇతరములైనటువంటి జంతువులకి మనకి తేడా ఏమిటి, మనకి ఏ లక్షణాలు ఉన్నాయో వాటికి అదే లక్షణాలు ఉన్నాయి, వాటికి ఆహారం కావాలి, భార్యాభర్తల యొక్క సంబంధం కావాలి, భయం ఉంది, ఇవన్నీ వాటికి ఉన్నాయి, ఏమిటి తేడా? జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఈ సుఖ దుఃఖములకు కారణభూతములైనటువంటివి ధర్మాధర్మాలు. పరమేశ్వరుడు చెప్పిన విధముగా ధర్మానుష్ఠానం చేస్తే ఇహపరలోకాల్లో మనకి సుఖాలు వస్తాయి, లేదు చిత్తశుద్ధి కలిగి తద్వారా ముక్తి కలుగుతుంది అనేటువంటి జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉన్నది మానవునికి. అదే పశుపక్ష్యాదులకి లేదు, అనుభవించడం వరకే వాటి యొక్క కర్తవ్యం. కనుక ఈ పరిస్థితిలో మానవ దేహం అనేది ఎంతో ఎన్నో 84 లక్షల జీవ ఈ వస్తుంది దీంట్లో 84 లక్షల జీవరాశులు అనేవి ఎక్కడ ఉన్నదా అని మనం అనుకుంటాం, ఇక్కడ వస్తుంది మనకు ఆ మాట కూడా. అలాంటి మానవ దేహాన్ని పొంది కూడా తరించేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇది మనం చాలా లాటరీ టికెట్టు తీసుకొని లాటరీ వచ్చిన తర్వాత దాన్ని చించి పారేసుకున్నట్టు అవుతుంది. కనుక ఆ ప్రయత్నం లేకుండా ఉండాలి అనేటువంటి సత్కృపతో అనేకములైనటువంటి ప్రకరణాలని రచిస్తున్నట్లుగానే ఈ ప్రబోధ సుధాకరాన్ని కూడా రచించారు స్వామివారు. అయితే దీంట్లో మరొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ కృష్ణ భగవానుని యొక్క విగ్రహం పెట్టగానే నాకు ఒళ్ళు పులకరిచ్చింది. మొత్తం 256 శ్లోకాలు ఏమో ఉన్నాయి దీంట్లో. దీనిలో 150 శ్లోకాల వరకు అచ్చం వేదాంతపరమైనటువంటి విషయాలు వస్తాయి. చివరి 100 శ్లోకాలలో దశమస్కంధంలో భగవత్ చరిత్ర ఎంతైతే ఉన్నదో అంత చరిత్రని క్లుప్తంగా చూపించారు. ఇలా ఏ ప్రకరణంలోనూ చూపించలే ఆ స్వామివారు. ఆ కృష్ణ భగవానుని యందు ఎంత ప్రీతి ఉన్నది స్వామివారికి అనేటువంటి విషయం దీంట్లో మనకు అర్థం. అంటే చివరి 2 రోజులు బహుశా మనం కృష్ణ చరిత్రనే చెప్పుకుంటాం. కృష్ణ చరిత్రని సవివరంగా చెప్పుకోవటం ప్రారంభిస్తే చాలా కాలం పడుతుంది. అయినప్పటికీ దాంట్లో చెప్పినంతవరకైనా భాగవతాన్ని కూడా అనుసరిస్తూ భాగవత శ్లోకాలని కూడా మనం ఇక్కడ ఉదహరించుకుంటూ ఆ చరిత్రను కూడా చెప్పుకొని జగద్గురువుల యొక్క మొట్టమొదటి జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుని యొక్క ఆశీస్సులకి పాత్రులమై చతుర్విధ పురుషార్థాల్ని సంపూర్ణంగా పొందుదాం. ఇంతవరకు భూమిక చెప్పటమైంది, ఇక గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాం. నిత్యానందైకరసం సచ్చిన్మాత్రం స్వయం జ్యోతి పురుషోత్తమమజమీశం వందే శ్రీ యాదవాధీశం. మొట్టమొదట్లోనే వందే శ్రీ యాదవాధీశం. ఇరువంశంలో పుట్టినటువంటి ఆ మహానుభావునికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎట్లాంటి వాడు ఆ మహానుభావుడు? నిత్యానందైకరసం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మే దివ్య జానాదు. ఇట్లాంటి శృతుల చేత ఈ సచ్చిదానంద స్వరూపము నిత్యస్వరూపము అయినటువంటివి పరబ్రహ్మతత్వము ఉన్నదో తద్రసస్వరూపుడైనటువంటి వాడు సచ్చిన్మాత్రం సత్ చిత్ ఆనందం. ఇవే పరమాత్మని గురించి చెప్పాలి అంటే నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం. అయితే ఆ పరమాత్మని మనం రోజు ఇక్కడ కర్పూరం వేసి వెలిగిస్తూ ఉన్నాం కదా, స్వామివారికి ఈ వెలుగు అవసరమా? కాదు. తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ అగ్నిహోత్రానికి కానీ ఈ చంద్రునకు కానీ సూర్యునకు కానీ నక్షత్రములకు కానీ ఉన్నటువంటి ప్రకాశ స్వభావము అది ఆయన వల్లనే వస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి అని శృతి చెప్తూ ఉన్నది మనకి. కనుక స్వయం జ్యోతి, ఆయన యొక్క ప్రకాశము మరొక దాని వల్ల వచ్చేది కాదు, చంద్రునకు సూర్యుని వల్ల వస్తున్నది కదా. అన్నిటికీ ప్రకాశకారకుడు సూర్యుడేనా? కాదు, సూర్యుడికి కూడా ప్రకాశకారకుడైనటువంటి వాడు ఆ పరమాత్మే. ఆ పరమాత్మే సగుణ రూపుడుగా వచ్చినప్పుడు కృష్ణ భగవానుని రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. పురుషోత్తమం పురుషేషు ఉత్తమ. పురుష అంటే ఏమిటి? గడ్డాలు మీసాలు ఉండటం పురుష లక్షణం కాదండి. పూర్ణత్వాత్ పురుష, సర్వవ్యాపకుడైనటువంటి వాడు పురుషుడు అని చెప్పబడతాడు. మనం కూడా పురుషులం కావాలి. ఇక్కడ స్త్రీ పుంభేదం లేదండి. ఆ పూర్ణ పురుషుని యొక్క స్వరూపాన్ని మనం అందరం పొందటానికి అర్హులమే. ఎట్లా అర్హులం? యథార్థంలో ఆయన కంటా భిన్నులం కాము కనుక దాన్నే క్రమశః నిరూపిస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడట. పట్టపురాణికి కలిగాడు ఆ కుమారుడు. ఇతర భార్యలందరూ ఉన్నారు. ఉండి ఇంకా ఈ పిల్లవాని ఎందు ఈ భార్య ఎందే ఈయనకి ప్రేమ ఎక్కువ అవుతుంది, మనల్ని సక్రమంగా చూడ్డు, కనుక ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి దురూహతో వాళ్ళు అక్కడ ఉండేటువంటి జ్యోతిష్కులకి కొంత ధనాన్ని ఇచ్చి ఈ పిల్లవాడు కనుక ఈ రాజ్యంలో ఉంటే రాజ్యానికి అనిష్టము అని చెప్పించారు. సరే, మంత్రుల యొక్క చోదనతో మహారాజు గారు ఇష్టం లేకపోయినా ఈ పిల్లవాడిని అడవిలో సంహరించకుండా అడవిలో ఎక్కడో చోట కోయదొరల యొక్క కూటంలో వాళ్ళకి తెలియకుండా అక్కడ పడేసి ఇచ్చారు. ఆ కోయదొరకి సంతానం లేదు. అతడు ఎంతో శ్రద్ధగా ఈ పిల్లవాడిని పెంచుకోవడం ప్రారంభించారు. కానీ భక్షితేపి లశునేన రోగశాంతి అని వెనకటికి వస్తామిత. అంటే ఈ ఉల్లిగడ్డ తినటం అనేది శాస్త్రీయంగా అశ్వదాదులకు నిషిద్ధం, అందరికీ నిషిద్ధం కాదు. అయితే ఒక ఆయన చెప్పేట, నా అలాగనే మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులైతే నువ్వు ఉల్లిగడ్డ తిను, తింటే నీకు తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు అని చెప్పేట. ఎట్లా తినేదయ్యా, ఇది శాస్త్ర విరుద్ధం కదా, నేను తిన్నాను, తినకపోతే నీకు తగ్గవు అని ఆయన గట్టిగా మందలించాడు వైద్యుడు. సరేలేమన్నాడు ఈయన, కళ్ళు మూసుకుని ఎట్లా కొట్ట తిన్నాడు. తిన్నాడు కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గలే. తినటం వరకు అయింది, మోకాళ్ళ నొప్పులు తగ్గలే. అట్లా ఒకవేళ చెయ్యకూడనటువంటి పని చేసినప్పటికన్నీ ప్రయోజనం లేకపోవచ్చు. అందువల్ల పురుషోత్తమ అనేటువంటి మాట ఇక్కడ ఎందువల్ల వచ్చింది అంటే పూర్ణ పురుషుడు పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక వాళ్లల్లో ఉత్తముడు, ఆ స్వభావాన్ని పొందినటువంటి వాడు అని. దీనికి మనం దృష్టాంతం ఎక్కడ చెప్పుకుంటున్నాం? ఈ రాజుగారి కుమారుడు. వీళ్ళు ఇంత ద్రోహం చేసినప్పటికన్నీ ఎవరు? రాణిగారులు. వాళ్ళకి సంతానం కలగలే. చిట్ట చివరికి పశ్చాత్తాపం వచ్చింది. మనందరికీ ఒక్కడైనా కుమారుడు ఉండేవాడు, అతడు కూడా లేకుండా పోయినాడు కదా అనేటువంటి బాధతో రాజుగారికి యథార్థం చెప్పారు. మమ్మల్ని శిక్షించినా సరే మేము ఈ పొరపాటు పని చేశాము అని. అయ్యయ్యో, ఇట్లా చేశారా? అప్పటికి 16 సంవత్సరాలు గడిచింది. మరి మీరు ఎక్కడ వదిలిపెట్టారో మీకు గుర్తున్నదా అని ఈ మంత్రులను అడిగితే ఈ మంత్రులు అప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అచ్చు గుద్దినట్టు అలానే ఉన్నాడు ఆ కుర్రవాడు. అతన్ని తీసుకువచ్చి, నాయన నువ్వు రాజపుత్రుడవు, కాలానంతరంలో ఇక్కడ ఉన్నావు అని నచ్చ చెప్పారు. విలక్షణంగానే ఉన్నది వాళ్ళ యొక్క ప్రవర్తనకి, ఇతడి యొక్క ప్రవర్తనకి, ఇతడి యొక్క పరాక్రమానికి. క్షాత్రము అనేది అతనిలో పుట్టుకతోనే వచ్చున్నది కనుక తల్లి తండ్రులు కూడా అనుమోదించారు. ఇతడు నేను రాజకుమారుణ్ణి అనేటువంటి నిశ్చయంలోకి వచ్చాడు. అయితే రాజకుమారుడు కావటము ఆ 16 సంవత్సరం వయస్సు నుంచి రాజకుమారుడైనాడా? పుట్టుక దగ్గర నుంచే రాజకుమారుడా? పుట్టుక దగ్గర నుంచే రాజకుమారుడు. కనుక మనము ఆ పూర్ణ పురుషుని యొక్క స్థితిని పొందాలి అని అనుకున్నప్పుడు ఇవాటి నుంచి లేదా అపరోక్ష జ్ఞానం కలిగినప్పటి నుండి మనం పూర్ణ పురుషులం, పరమాత్మలో ఐక్యం కావటం కాదండి. అసలు మనం ఆ స్వరూపులమే. అది తెలియకనే మనం బాధపడుతూ ఉన్నాం. ఎట్లా? ఆ అంతవరకు నేను కోయవాణ్ణి అని అతడు ఎట్లా అనుకున్నాడో ఈ జీవుడు కూడా నేను కర్తను భోక్తను, నేను సుఖిని దుఃఖిని అని అనుకుంటూ ఉన్నాడు. అది ఈ జీవుని యొక్క పరిస్థితి. పురుషోత్తమం అజం ఈశం వందే శ్రీ యాదవాధీశం. పురుషోత్తముడు అజుడు, పుట్టుక లేనటువంటి వాడు. పుట్టుక ఉంటే జాతస్య మరణం ధ్రువం. కనుక ఆయన కూడా మనలాగనే నశ్వరుడు కావాలి. కనుక అజం అనేటువంటి విశేషణం కూడా అక్కడ వేశారు. యం వర్ణయితుం సాక్షాత్ శృతిరిపి మూకైవ మౌనమాచరతి. ఏ పరమాత్మను కృష్ణ భగవానుని యొక్క సగుణ రూపము, ఆ కృష్ణ భగవాను యొక్క నిర్గుణస్వరూపుడైనటువంటి పరమాత్మను శృతులే సాక్షాత్తుగా ప్రత్యక్షముగా ఇట్లాంటివి బ్రహ్మ పదార్థము ఇట్లాంటిది అని స్వయంగా చెప్పలేకపోతూ ఉన్నదో. సోస్మాకం మనుజానాంకిం వాచా గోచరో భవతి. అలాంటి ఆ పరబ్రహ్మతత్వం మానవులమైనటువంటి స్వామివారు కూడా తను కూడా మానవుణ్ణి అన్నట్లుగానే ఇక్కడ రాస్తూ ఉన్నారు. మానవులమైనటువంటి మా వాక్కులకు గోచరుడు అవుతాడా అతడు. ఈ శ్లోకానికి మొదట్లోనే శాస్త్రీయమైనటువంటి దృక్పథంలోకి తీసుకెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ 4-5 రోజుల్లో ఎప్పుడూ ఈ శ్లోకాన్ని తిరిగి నేను కొంత వ్యాఖ్యానం చేస్తాను. ఎందువల్ల అంటే ఇక్కడ శృతులు భిన్న భిన్నంగా ఉన్నాయి. యన్మనసా నమనుతే, ఇవన్నీ శృతి వాక్యాలు. ఏదైతే పరమాత్మ ఉన్నదో ఆ పరమాత్మ మనస్సు చేత ఊహించడానికి వీల్లేనటువంటిది. అలానే తైత్తరీయ శృతి యచోవాతో నివర్తంతే అప్రాప్య మనసా సహ, వాక్కులు కానీ మనస్సు కానీ ఏ పరమాత్మను వర్ణించలేవు అట్లాంటిది ఆ పరమాత్మ. ఇట్లాంటి వాక్యాలన్నీ శృతులు చెప్తూ ఉంటే శృతులే చెప్పలేనటువంటి పరమాత్మని గురించి నేను వర్ణించాలి అని ప్రయత్నించడం ఎంతవరకైనా న్యాయమా అని అంటూ ఉన్నారు స్వామివారు. యద్యప్యేవం విదితం తథాపి పరిభాషితో భవేదేవ అధ్యాత్మశాస్త్రసారై హరిచింతన కీర్తనాభ్యాసై. ఆ మాట నిజమే, శృతులు ప్రత్యక్షంగా చెప్పటం అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం ఇంకో రకంగా చేయటానికి వీలుంది. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని కీర్తన ద్వారా ధ్యానము ద్వారా మనం తలచడానికి వీలుగా ఉంటుంది. ఈ ఏకాగ్ర దృష్టితో ఆ సగుణ రూపాన్ని మనం ధ్యానించడానికి అలవాటు పడ్డ తరువాత క్రమశ ఆ సగుణ రూపాన్ని వదిలివేసి ఆ సగుణ రూపీ అయినటువంటి పరమాత్మ యొక్క నిజతత్వము ఏదైతే ఉన్నదో దానిని మనము అంతర్ముఖ ధీవృత్తితో మనము స్వీకరించడానికి అవకాశం వస్తూ ఉంటుంది. క్లుప్తైర్బహుభి ఉపాయై అభ్యాస జ్ఞాన భక్త్యాద్యై. చాలా ఉపాయాలు ఉన్నాయి దీనికి. మరి అభ్యాసం, నిరంతరము ఉపాసన చేస్తూ ఉండటం, నిరంతరము భక్తిభావంతో ఉండటం, ఇలాంటి వాటి ద్వారా పరమాత్మను మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది. అవకాశం లేకపోలే శృతులు సాక్షాత్తుగా చెప్పడానికి వీల్లేకపోయిందే తప్ప శృతులు కూడా మరొక రకంగా నేతినీతి వాక్యాల ద్వారా అది కానిది ఇది కానిది ఇది కానిది. ఇక్కడ హరి గారు ఎవరండి, ఇగో ఇదిగో ఈ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరూ కారు, ఇక్కడ చెప్పి ఆయన కూడా కారు అని చెప్పామనుకోండి, కింద కూర్చున్నవారు కూడా కారు అని చెప్పినప్పుడు హరిగారు విడిగా కూర్చున్నారు అని అర్థమవుతుంది. అట్లానే నేతి నేతి వాక్యముల ద్వారా ఇది కానిది ఇది కానిది ఇది కానిది అని చెప్పుట ద్వారా ఆ శృతులు పరమాత్మని మనకి దర్శింపజేస్తూ వస్తూ ఉన్నాయి. కనుక శృతులు కేవలము చెప్పటం లేదు అని అనటానికి వీల్లేదు, కానీ ఆ పరమాత్మను మనం అధిగమించాలి అని అంటే భక్తిభావముతో అభ్యాసముతో నిరంతర ప్రక్రియని గనక మనం ఆచరించినట్లయితే తప్పకుండా మనం ఆ పరమాత్మను సన్నిహితులం కావటానికి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందటానికి మనకు అవకాశం వస్తూ ఉన్నది. క్లుప్తైర్బహుభిరుపాజై అభ్యాస జ్ఞాన భక్త్యాద్యై పుంసో వినా విరాగం ముక్తేరధికారిత నస్యాత్. అయితే ఇక్కడ ఒక్క మెలిక మాత్రం ఉన్నది. ఏమిటి అది అంటే, ఈ భక్తిభావం కలగాలన్నా అభ్యాసం చేయాలన్నా బ్రహ్మ విద్యని, వీటన్నిట్లకీ కూడా ముందర ఇహలోక పరలోక సుఖముల యందు విరక్తి ఒకటి కలగాలి. అదే చెప్తారు శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రము అంటే సూత్ర భాష్యం, సూత్రములు. దానిలో మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మజిజ్ఞాస, అథా అనంతరము, అతహ అందువలన బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మ విచారము చేయాలి అని. అథ అనంతరము అనంటే దేని తరువాత, సంధ్యావందనం చేసుకునే లేకపోతే ఏదైనా బ్రాహ్మణ సంతర్పణ చేశా లేకపోతే దైవ దర్శనం చేసుకునే దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని అంటే, అక్కడ భగవత్పాదుల వారు విస్పష్టంగా చెప్పారు సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అని అథపదమునకు అర్థం చెప్పారు. ఏమిటి సాధన చతుష్టయం? సాధనములు నాలుగు సిద్ధంగా ఉన్నవాడే బ్రహ్మవిచారం చేయాలి కొంతైనా. ఏమిటది? నిత్యానిత్య వస్తు వివేక మొట్టమొదటిది. ఇది నిత్యము అది అనిత్యము అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. రెండవది ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, ఇహలోక పరలోక సుఖములయందు విరాగము కలగాలి. తర్వాత శమాది షాట్క సంపత్తి, శాంతోదాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యవాత్మానం పశ్యేదు. ఇవి ఆరు. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, శాంతి దాంతి అంటే ఉపరతి అంటే అన్ని విషయములందు ఉదాసీన భావం, తితిక్ష అంటే సహనము, సమాధి అంటే ఏకాగ్ర దృష్టి, మనస్సు ఏకాగ్రంగా ఉండటం. దీనికి మనకి కథల్లో కూడా కనిపిస్తుంది. ఏకాగ్ర దృష్టి అనేది ఎట్లాంటిది అంటే, ద్రోణాచార్యుల వారు తన శిష్యులందరినీ పరీక్షకు పెట్టి ఒక కొమ్మకి ఒక పిట్టనో దేన్నో కట్టి దాన్ని కొట్టించాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ, నాయనా మీకు అది కనిపిస్తున్నదా కనిపిస్తున్నది, ఆ కొమ్మ కనిపిస్తున్నదా కనిపిస్తున్నది, ఆకులు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి, సరే పక్కకి రా. ఇలా అందరినీ పక్కకి తీశారు ఆయన. అర్జునుడు వచ్చాడు, ఛేదించాల్సింది గురువుగారు అదే కదా పెట్టే కదా అని అడిగాడు. అవునన్నాడు. మరి నీకు ఆ పెట్ట కనిపిస్తున్నదా కనిపిస్తున్నది, కొమ్మ కనిపిస్తున్నదా కనిపించలేదన్నాడు. అంటే వాళ్ళకంట ఆ డిస్క్వాలిఫికేషన్ కాదు, ఇదే క్వాలిఫికేషన్. తనకి లక్ష్యం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే చూడగలగటం ఏదైతే ఉన్నదో అది, కనుక దానినే సమాధి అని చెప్తారు. దాన్ని గురించి కూడా కొంచెం ఇంకో పూట విడిగా చెప్పుకుందాం. సమాధి అనే దాని యొక్క లక్షణం విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ ధ్యాన అని దానికి ఒక పరిష్కారం చెప్తారు, ఆ పరిష్కారాన్ని వివరించుకుందాం తర్వాత. కనుక ఇవి ఉండాలి, ఈ ఆరు ఉండాలి. తరువాత ముముక్షుత్వం, మోక్షేచ్ఛ కలగాలి అని. అయితే మొట్టమొదట్లో చెప్పింది ఏమిటి? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, ఇది నిత్యము ఏది అనిత్యము అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే ఇహలోక పరలోక సుఖములయందు విరాగం కలగాలి అని. ఎందుకు కలుగుతుంది అని అంటే, అక్కడ ఒక శృతిని ఉదహరిస్తాడు రత్నప్రభాకారుడు. తద్యథేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అమూత్ర పుణ్యచితో లోక క్షీయతే అని. వీడు విచారించుకోవాలట, ఇహలోకంలో నేను సంపాదించినటువంటి ధాన్యాదులు కానీ లేకపోతే ధనాదులు కానీ కొంతకాలానికి ఎట్లా అయితే ఖర్చు అయిపోతూ ఉన్నావో అట్లానే ఇహలోకంలో సంపాదించుకున్నటువంటి పుణ్యం కూడా కొంతకాలమే ఉండి కొంతకాలాన్నే సుఖపెట్టి తరువాత మళ్ళీ దుఃఖానికి అదే కారణం అవుతూ ఉన్నది. కనుక ఇది కాదు, పరమసుఖాన్ని నేను పొందాలి అనేటువంటి దృష్టితో ఉండాలి అని. కనుక విరాగం అన్నిటికంట ముఖ్యాతి ముఖ్యము. ఆ విరాగము అయిన తర్వాతనే భక్తిభావంగానే అభ్యాసాదులు కానీ ఇవన్నీ సాధ్యమైతాయి. విరాగం లేనప్పుడు ఇవి ఏవీ సాధ్యం కాదు అని చెప్తూ, పుంసో వినా విరాగం ముక్తేరధికారితాన స్యాత్. ఆ విరాగం లేకపోతే ముక్తుడు వేదాంత విషయంలో అధికారి కాడయ్యా. వైరాగ్యమాత్మబోధ భక్తిశ్చేతి త్రయం గదితం. వైరాగ్యము ఆత్మబోధ అంటే వేదాంత విచారము, భక్తి ఈ మూడు కూడా అవసరమే. ముక్తే సాధనమాదౌ తత్ర విరాగో వితృష్ణత ప్రోక్త. ఈ మూడిట్లలో మొట్టమొదట్లో విరాగం కావాలి. విరాగము అంటే అర్థం ఏమిటి? అది కావాలి కావాలి అనేటువంటి కోరిక లేకపోవటం అంతేగాని, ఏదో షార్టీలు కట్టుకొని వీపూతి చల్లుకుంటే అది విరాగం అని కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికన్నీ జనకాదులు లేరు. జనక మహారాజు విదేహుడు అని ఆయనకి పేరు. ఆయన పేరు పురాణాల్లో కాదండి, వేదాల్లో కూడా మారు మ్రోగింది. జనకోహ వైదేహ అని విదేహ మహారాజు ఆయన. అంటే రాజుగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా ఇవన్నీ కూడా నశ్వరములు, ఇవన్నీ కూడా పరబ్రహ్మం యందు వివర్తితమైనవి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు. కనుక కావాల్సింది విరాగము మానసికమైనటువంటిది. ఏ ఆశ్రమంలో ఉన్నాడు అని అక్కర్లేదు. ముక్తే సాధనమాదౌ తత్ర విరాగో వితృష్ణత ప్రోక్త. వితృష్ణ అంటే దేని ఎందు ఇది కావాలి అనేటువంటి తీవ్రత లేకపోవటం. ఇవాళ ఏదైనా పిండి వంటలతో భోజనం పెట్టారు తినేది, రేపు అచ్చం పచ్చడి వేసి పెట్టారు తినేది, ఇవాళ పిండి వంటలతో పెట్టారు కనుక రేపు కూడా ఇవే కావాలి కానీ పచ్చడితో పెట్టినప్పుడు మళ్ళీ పిండి వంటలు తినేసేసామని కానీ అనక్కర్లే. ఏ రోజుకి ఏది ప్రాప్తమో అది వచ్చింది, దానిని స్వీకరిద్దాం. దాని మీద ఎక్కువగా ఎందుకు మనస్సును లగ్నం చేయటం అనేటువంటి స్థితిని పొంది ఉండటమే. సాచాహం మమతాభ్యాం ప్రచ్ఛన్న సర్వదేహేషు తత్రాహంతా దేహే మమత భార్యాది విషయేషు. అయితే అన్నిటికీ అనర్థం ఏమిటి అంటే అహంకార మమకారాలు అని చెప్తారు. అహంకార పదమును రకరకాలుగా వాడుకోవచ్చు, దీంట్లో కూడా రకరకాలుగా వాడతారు. నేను నాది, నాది అనేది తేలిగ్గా ఉంటుంది కనుక ముందర చెప్పేద్దాం. నా భార్య, నా పిల్లలు, నా భూమి, నా డబ్బు, నా సంసారం, ఇవన్నీ మమ, నా తాలూకువి. అదే మనం ఎక్కడైనా దానాలు చేసేటప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటామేమో అని భయంతో అగ్నిహోత్రుల్లో హోమం చేసినప్పటికన్నీ అగ్నయ ఇదన్న మమ, ఇంద్రా ఏదన్న మమ, సోమ ఏదన్న మమ అని ఇప్పిస్తారు. లేకపోతే దాని ఇంకా నా తాలూకుది అనేటువంటి అభిప్రాయం వీడికి ఉండకూడదు. నా తాలూకుది కాదు అని వదులుకోవాలి. అయితే కన్యాదానానికి మాత్రం ఇది లేదండి. కన్యాదానం చేసేటప్పుడు సంప్రదదే అంటాడే తప్ప నమమా అనడు. నమమా అనకూడదు కన్యక విషయంలో. అమ్మాయి విషయంలో అమ్మాయిని ఎవరికన్నా ఇచ్చినప్పటికన్నీ నీకు ఇస్తున్నాను అంతవరకే, నా హక్కుని నేనే వదులుకోవటంలే తండ్రిగా అని చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ అహంకార మమకారాలే సర్వానర్థానికి కారణాలు అవుతూ ఉన్నాయి. అయితే అహంకారము దేని ఎందు పెట్టుకుంటున్నావు నీవు? నీ శరీరమునందు పెట్టుకుంటూ ఉన్నావు. అంటే ఎవరు నేను? శంకర ఎవరో సంగతి, దేనికి నా సంగతి నేను చెప్పుకుంటున్నా. ఎవరు నీవు? శంకర శర్మ. శంకర శర్మ అంటే ఎవరు? కనిపించడం లేదయ్యా, 5 అడుగులు 4 అంగుళాలు. ఇదే కరచరణాద్యవై విశిష్టునైనటువంటి నేను, ఇది నా యొక్క స్వరూప స్వభావాలు అని నేను చెప్పుకుంటున్నాను. అలానే శ్రోతలైనటువంటి మీరందరూ కూడా శరీరం మీదనే అహం అని అనుకోవటం ఉంది. తత్రాహంతా దేహే మమతా భార్యాది విషయేషు. భార్యాదులు ఎవరైతే ఉన్నారో, పుత్రుడు భార్య వీళ్ళందరి విషయంలో మమత ఉంటూ ఉంటుంది. దేహకిమాత్మకోయం కహ సంబంధోస్యవా విషయై ఏవం విచార్యమాణే అహంతా మమతే నివర్తితే. ఈ దేహము అనే దాని యొక్క స్వరూప స్వభావాలేమిటి? ఈ భార్యకి, పుత్రునకు, సంపత్తికి, తనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇవి కనుక సక్రమంగా విచారించుకున్నట్లయితే వాటి ఎందు ఉండేటువంటి అహంత దేహమునందు కానీ, మమత భార్యాపుత్రాదుల విషయం కానీ అవి నివర్తిస్తాయి సుమా. స్త్రీ అసలు అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఈ శరీరము ఎలా ఉత్పన్నమైంది అనేటువంటి విషయాన్ని చాలా విస్తారంగా చూపించారు. ఇక్కడ ప్రకరణానుసారంగా అంటే విరాగము కలగాలి. విరాగము సామాన్యంగా మానవుడికి ఉండదు. విరాగం ఎట్లా కలుగుతుందో భగవత్పాదుల వారి శ్లోకాల ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారు. ఇది జుగుప్సితంగా ఉన్నదని అనుకోకండి. భగవత్పాదుల వారు సాక్షాత్ పరమశివుడు, ఆయన రచించినటువంటి శ్లోకాలు ఇవి. సంపూర్ణంగా మనం తెలుసుకోవాల్సిందే. స్త్రీ పుంసోహ సంయోగాత్ సంపాతే శుక్రశోణితయో ప్రవిశం జీవ శనకై స్వకర్మణ దేహమాధత్తే. ఈ జీవుని యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆ తల్లిదండ్రుల యొక్క గర్భవాసంలో వీడు పుట్టవలసి వస్తుంది. సాక్షాత్తు భగవానుడే దశరథ మహారాజు యొక్క గర్భంలో నేను పుట్టాలి అని అనుకున్నాడు. అలానే శంకర భగవత్పాదాచార్యుల వారు శివగురువు ఆర్యాంబల యొక్క గర్భంలో నేను వసిస్తాను, అక్కడ నేను జన్మిస్తాను అని అనుకున్నారు. కనుక జీవుడు వేరు, ఇక్కడ తల్లిదండ్రులు వేరు. ఈ తల్లిదండ్రులు సంతానార్థులే కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల, శుక్లశోణితముల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక లఘు శరీరములో ఈ జీవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవిశం జీవ శనకై స్వకర్మణ దేహమాధత్తే. ఈ ప్రవేశించినవాడు తల్లిదండ్రుల యొక్క కర్మలకేమీ కర్త కాడు. వీడి యొక్క కర్మానుభవము కొరకు మరొక శరీరముతో ఒక ప్రారంధమును అనుభవించబోతూ ఉన్నాడు. ఆ ప్రారంధము మానవ శరీరమే కనుక అయినట్లయితే దానిలో మళ్ళీ తిరిగి ఈ జన్మరణ ప్రవాహంలో పడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటూ ఉన్నది. అది ముఖ్యమైనటువంటి విషయం. మాతృగురుదర ఉదర్యాం కఫమూత్ర పురీష పూర్ణాయాం జఠరాగ్నిజ్వాలాభిః నవమాసం పచ్యతే జంతుః. భాగవతంలో కూడా చెప్పారు కానీ అంతకంటా కూడా ఇక్కడ స్వామివారు చాలా వాస్తవాన్ని చెప్తూ ఉన్నారు. ఈ జీవుడు అక్కడ చాలా స్వల్పమైనటువంటి ప్రాణిగా కొద్ది దేహంతో ఉంటాడు. ఒకవైపు మలకోశము, ఒకవైపు మూత్రకోశము, ఒకవైపు కఫకోశము, ఇవన్నీ ఉన్నటువంటి ఒక గుంటలో పడతాడు. ఆ గుంటలో కింద జఠరాగ్ని వల్ల 9 మాసాలు అట్లా వేగిపోతూ ఉంటాడు వాడు. అక్కడ వాడికి తల్లి సాత్వికమైనటువంటి ఆహారాలు తింటూ ఉంటే పర్వాలే, ఆవిడ మాత్రం ఎంతకాలం 9 మాసాలు నోరు కట్టుకొని ఎట్లా ఉండగలదు? ఏదో ఒకటి కాస్త కారం కానీ ఏదైనా తగిలితే దానివల్ల వీడికి అపరిమితమైనటువంటి బాధలు కలుగుతాయి. కలిగినా తప్పదు. ఈ 9 మాసాలు అక్కడ పచ్యతే జంతువు వేయింపబడుతూ ఉంటాట. దైవాత్ ప్రసూతి సమయే శిశు స్థిరశ్చీనతాం యదాయాతి శాస్త్రైహి విఖండ్య సతద శాస్త్రైహి విఖండ్య తద బహిరిహ నిష్కాస్యతే అతిబలాత్. కళ్ళకిందులుగా ప్రసవిస్తాడు. సహజ ప్రసవం అయితే ఆ లోపల ఉండేటువంటి ఒక విధమైనటువంటి వాయువు ఇతన్ని నెట్టి కిందకి పడేస్తుంది. అలాంటి యోగ్యత కూడా లేకపోయినప్పుడు శస్త్రాస్త్రములతో ఛేదింపబడి ఇతడి యొక్క ప్రసవం జరుగుతూ ఉంటుంది. అప్పటి ఆ బాధ అనేది వర్ణనాతీతమైనటువంటి బాధని పడుతూ ఉన్నాడు. యథా యంత్ర ఛిద్రాద్యదాతు నిస్సార్యతే ప్రబలైహి ప్రసవ సమీరైశ్చ. ఒక రకమైనటువంటి వాయువు వల్ల సహజమైనటువంటి ప్రసవం కూడా జరుగుతూ ఉంటుంది. తదా యః క్లేశః సోప్యనిర్వాచ్యః. అప్పుడు పడేటువంటి క్లేశము బాధ ఇదిగో ఈ బాధతో సమానమైనటువంటిది అని కూడా చెప్పడానికి వీల్లేనంతటి బాధను పొందుతాడు అతడు. అక్కడి నుంచి పోనీ వచ్చిన దగ్గర నుంచి వాడు ఏదన్నా సుఖంగా ఉండగలుగుతాడా? ఆది వ్యాధి వియోగాత్మీయ విపత్ కలహ దీర్ఘ దారిద్ర్యై జన్మానంతరమపి యః క్లేశః కిం శక్యతే వక్తుం. ఈ జీవి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రారంధం త్విహభుజ్యతామని ఇతడు ప్రాక్తన జన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలను అనుసరించి ఇతడి యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. దుఃఖాధిక్యమే ప్రతి జీవిలోనూ కనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా అలాంటి దుఃఖాలన్నింటినీ ఇక్కడ అనుభవిస్తాడు. నర పశు విహంగ ఇక మానవుని యొక్క శరీరములో పడితే తర్వాత కొంతవరకైనా వీడు జ్ఞానముతో సంపాదించేటువంటి మంచి ఉంటుంది. అది కూడా లేనటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుణ్ణి వదిలివేస్తే తక్కినవన్నీ కూడా పాపపుణ్యములు తెలియనటువంటి జీవులే అవుతారు. అవి ఎట్లాంటివి? నర పశు విహంగ తిర్యగ్యోనీనాం చతురశీతి లక్షాణం. 84 లక్షల జీవరాశులు అనే మాట మనం మామూలుగా అంటూ ఉంటాం. భగవత్పాదుల వారు ఇక్కడ దాన్ని విస్పష్టంగానే మనకి చెప్తూ వచ్చారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో రకాలు. ఒక ఎద్దు, ఒక కోడె పుట్టింది, దాన్ని మొదట్లో ముద్దు చేస్తారు, ఇంకా అరక కట్టిన దగ్గర నుంచి దాని బాధ వర్ణనాతీతం. బురదల్లో దాన్ని తిప్పడానికి వీల్లేదని అంతకంటా మొద్దు జాతి అయినటువంటి దున్నల్ని కడతారు. వాటిని ఆ బురదలో ఆ బరువుని మొయ్యలేక అది కాస్త బాధపడితే చన్నకోలతో కొట్టడం, ముళ్ళతో పొడవటం, ఎన్నో రకాలైనటువంటి హింసలు పెడతారు. వీడి పని పూర్తి కావడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆ జీవిని ఎంత హింసిస్తున్నాను అనేటువంటి జ్ఞానం వీడికి ఏమీ కలగటంలే. అలాంటి బాధలు పడేటువంటి యోగ్యత ఆ జీవికి ఉంది, అది మనం అనుకోవాల్సింది. ఆ జీవిగా ఎందువల్ల పుట్టింది అంటే పుణ్యపాపములను స్మరించనటువంటి ప్రాక్తన జన్మలో ఉన్నటువంటి దేహము వలన ఈ జీవి పుట్టుకుంటూ వచ్చింది. ఆ గర్భంలో పడతాడనమాట వీడు. కర్మ నిబద్ధో జీవ పరిభ్రమన్ను యాతనాంభుంక్తే. కనుక తను చేసుకున్నటువంటి కర్మానుబద్ధమైనటువంటి జీవనాన్ని వీడు సాగించాల్సి వస్తుంది. మానవ శరీరం మాత్రమే వస్తుంది అనేటువంటి భ్రమని ఎప్పుడూ పొందవద్దు. 84 లక్షల జీవరాశుల్లో అత్యల్పమైనటువంటి సంఖ్య కలిగినటువంటి జీవరాశులు మానవ దేహం. ఒక్క పుట్ట ఉషిళ్ళు అవి వస్తాయండి ఒక్కొక్కసారి ఉక్కకి, అవి మనం లెక్క వేయలేము. కొన్ని కోట్లు కనిపిస్తాయి ఒకే ఒక్కసారిలో. చరమస్తత్ర నృదేహ తత్రోజన్మాన్వయోత్పత్తి స్వకులాచార విచార శృతి ప్రచారశ్చ తత్రాపి. ఏదో అదృష్టం వల్ల చిట్ట చివరికి మానవ జన్మ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ మానవ జన్మ ఏర్పడడం వల్ల వచ్చినటువంటి విశేషం ఏమిటి అంటే, ఏ వర్ణంలో వారైనా సరే వీరధర్మాలనే పాటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ధర్మానుష్ఠాతలై పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది. అది మానవులకందరికీ కూడా సామాన్యమైనటువంటిది. అయితే కొందరు కొన్ని పనులే చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే, అర్చకులు లోపల ఉండి అర్చిస్తూ ఉంటే, మరి ఇంతకీ నిర్మాతలైనటువంటి శ్రీహరిప్రసాదరావు గారు కూడా యువతల్నే నిలబడి తీసుకుంటారు. నేను కదా నిర్మాతను, నేను లోపలికి వెళ్ళి నేనే స్వయంగా పూజ చేసుకోవాలని అనుకోరు, అస్పదాదులం చేసుకో. దానికి అధికారులైనటువంటి జగద్గురువులు ఎవరైనా వస్తే వారు లోపలికి వెళ్తారు, వారు పూజ చేస్తారు. కనుక ఈ ఫలితాన్ని పొందటానికి మనకందరికీ అర్హత ఉన్నదా లేదా, మనం ఫలితాన్ని పొందుతున్నామా లేదా, భగవంతుడు దేనిని మనకి చెప్పాడో దానిని అనుసరించడమే మన కర్తవ్యం కానీ, కుశ్శంకలు చేయటం కానీ, అనేక రకాలైనటువంటి వికృతమైనటువంటి శంకలకి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన దుర్గతిని కూడా పొందుతున్నాం ఒక్కొక్కసారి. ఒక మహానుభావుడు పేరు చెప్తే కష్టంగా ఉంటుంది కొందరికి, కదిరి కృష్ణ అనే అతను. అతను ఒకసారి ఛాలెంజ్ చేసి రకరకాలైనటువంటి అభాండాలు, బ్రాహ్మలు ఇతరులు అందరూ కూడా మాంసభక్షకులే, దీనికి ఐతరేయ బ్రాహ్మణంలో బలాని 111లో ఇట్లా ఉంది, ఆశ్వలాయన గృహ్య సూత్రంలో ఇట్లా ఉంది, భారద్వాజాశ్రమంలో రాముల వారు ఇట్లా చెప్పాడు అని ఓ పెద్ద లిస్టు అతను ప్రాపగాండ. సరే అప్పుడు నన్ను మా బంగారాయ శర్మ వాళ్ళంతా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నేను ఆ పుస్తకాలు కూడా తీసుకెళ్ళాను. ఆయన 111 లేదు ఐతరేయ బ్రాహ్మణంలో, 80 ఉన్నాయి దాంట్లో అధ్యాయాలు. మరి తక్కినవి ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎక్కడ చూసావు? అలానే ఆశ్వలాయన గృహ సూత్రంలో నువ్వు చెప్పిన 7వ స్కంధంలో లేదు. మరి ఇప్పుడే రామాయణం కూడా చూసి వచ్చాను, అక్కడ కూడా భరద్వాజాశ్రమంలో ఎక్కడ మాంసాశ్రమాన్ని గురించి చెప్పబడలేదు. ఎందుకని ఇట్లాంటి మాటలు మాట్లాడటం, ఆధారాలు లేనటువంటి మాటలు ఇట్లా చెప్తే వాళ్ళకి శేషం కోపేన పోరయ్యేత్తని మరొక రకంగా వాళ్ళకి ఆగ్రహాలు అనేవి వస్తాయి. ఆగ్రహాలు వస్తాయి కనుక మనం చెప్పకుండానూ ఉండలేము. కనుక ధర్మాధర్మ విచికిత్స అనేది పెడత్రోవలో పడుతూ ఉన్నది ఈనాడు. ఎవరం ఏది చేయాలో దాన్ని వరకే చేస్తూ మనము ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నవాడు కింజ్యోతిస్తవ ఏకశ్లోకి వల్లనే ఒకడు ఎవరో కుష్ఠువ్యాధి బాధితుడై దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని శంకర భగవత్పాదాచార్యుల వారు తరింపజేసినటువంటి చరిత్ర కూడా మనకి తెలుసు. కనుక తరించడానికి ధర్మాచరణలో గాయత్రి మంత్రాన్ని పఠించడానికి లేదా అభిషేకం చేయటానికి కారణాలు ఉండవు. ఈ అభిషేకం చేసినా గాయత్రి మంత్రాన్ని పఠించినా చిత్తశుద్ధి కలగాలి. మహానుభావులైనటువంటి వాళ్ళకి ఏం చెయ్యకపోయినా ప్రాక్తన జన్మార్జితమైనటువంటి సుకృతం వల్ల పుట్టుకతోనే అట్లాంటి లక్షణాలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎందరో తరిస్తారు. వీళ్ళు కర్మానుష్ఠాతలందరూ కూడా ఈ జన్మలో తరించవచ్చు తరించకపోవచ్చు, కానీ వెనకటి జన్మలోనే అవన్నీ సంపాదించుకున్న వాళ్ళు చక్కగా తరిస్తూ ఉంటారు. కనుక ఆ మార్గాన్ని మాత్రం మానవుడైనటువంటి వాడు ఎవడు కూడా భగవత్ ప్రతిపాదితమైనటువంటి వేదశాస్త్రాల్లో చెప్పబడ్డ మార్గాల్ని మాత్రం ఎవరు తూచా తప్పకుండా పాటించడం అనేది మంచిది. ఇందువల్ల మళ్ళీ వస్తుందో రాదో మనకి తెలియదు ఈ మానవ జన్మ. చరమస్తత్ర నృదేహ అంటున్నారు స్వామివారు. మళ్ళీ వస్తుందా ఏమో, ఇక్కడ మనం సుకృతం చేసుకుంటే రావచ్చు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయితే అని భగవద్గీతలో చెప్పబడే ఉంది. కనుక రావచ్చు ఈ దేహం, కానీ వస్తుందని గ్యారంటీ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం ఇప్పుడున్నది మనలో, ఆ దీపం ఎవరో గుర్తించాలి, దానికోసం మనం ప్రయత్నించాలి. కులాజ శృతి ప్రచారశ్చ తత్రాపి ఆత్మానాత్మ వివేక నో దేహస్య చ వినాశిత జ్ఞానం ఏవం సతి స్వమాయుః ప్రాజ్ఞైరపి నీయతే మిథ్యా. ఇదేమీ లేకుండా ఇప్పుడు మనకి ఈ వయస్సు ఉన్నది, బలాని వయస్సు వచ్చేటప్పటికి మనం ఎంత సంపాదించాలి, పిల్లవాళ్ళకి ఎంతవరకు, కొడుకులు సరే తర్వాత మనవాళ్ల విషయం ఏమిటి, వాళ్ళకి మనవాళ్ల విషయం మనకి దేనికి, కుర్రవాళ్ల విషయం ఎవరిది, వాళ్ళదే తరింపు, మన తరింపును మనం చూసుకోవాలి. కనుక ఆత్మ ఏది అనాత్మ ఏది అనేటువంటి విచారాన్ని ముందర చేసుకోవాలి. ఈ దేహము ఏమిటి, ఇదే నేనా, ఇది కాక ఇంకా ఏమన్నా భిన్నమైనటువంటిదా నేను, ఈ విషయములన్నిట్లనీ కూడా సక్రమంగా విచారించుకునే తరించటానికి అవకాశం ఉంటుంది. అట్లా విచారించినప్పుడే ఈ విరక్తి అనేది మనకి కలుగుతుంది. ఇప్పుడు యోసౌ తపన్నుదేది అరుణంలో వచ్చేటువంటి మంత్రము, ససర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేది అని అరుణంలో మంత్రం అండి. ఆ మంత్రార్థం ఏమిటి అంటే సూర్యభగవానుడు దయిస్తున్నాడు అని అంటే మనకి ఆయుష్యాన్ని కొంత గుంజుకోపోయినట్టు ఆయన, అదే అర్థంట. ఏమిటి ఆయుష్యాన్ని సూర్యభగవానుడు గుంజుకోపోవటం ఏమిటి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు, ఆరోగ్యం కలిగిచ్చేవాడు కదా అంటే అట్లా కాదు. సూర్యభగవానుడు ఉదయించాడు అంటే నిన్నటి రోజు అయిపోయింది కదా, అంతే కదా. ఇవాళ మళ్ళీ తిథి మారుతున్నది, సంకల్పం వేరే చెప్పుకుంటూ ఉన్నాం. కనుక నిన్నటి రోజు వెళ్ళిపోయింది అంటే మన జీవితంలో ఒకరోజు వెళ్ళిపోతున్నదిగా. సూర్యభగవానుడు ఉదయించేటప్పటికి మన జీవితంలో ఒకరోజు వెళ్ళిపోయింది, మళ్ళీ అది వస్తుందా, రాదు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆయుః క్షపణ ఆయుః క్షణలవ మాత్రం నా లభ్యతే హేమ కోటిభిః క్వాపి. మనకి సంపత్తి ఉంటుంది, జ్యువెలర్స్ దగ్గరికి వెళ్తాం, ఏవో రకరకాలైనటువంటి ఆభరణాలు అన్నింటినీ సంపత్తితో కొనుక్కుంటాం. బంగారం కంట చాలా విలువైనటువంటి వజ్రాలు, వాటికి సంబంధించినటువంటి ఆభరణాలు, అమూల్యమైనటువంటి వాటిని అన్నింటినీ కొంటాం, బాగానే ఉంది. మరి ఇవన్నీ కొడవబెట్టి మాకు ఇంకొక 2 రోజులు ఆయుష్యం పెరగాలండి, ఇవ్వండి అని ఎవరి దగ్గరన్నా మనం బేరం చేసి తెచ్చుకోగలమా? అది అలభ్యమైనది. ఒక్క క్షణం రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఆయుష్ని మనం పెంచుకోలేం కదా. ఆయుః క్షణలవ మాత్రం నలభ్యతే హేమకోటిభిః క్వాపి. హేమకోటిభిః, కోటి బంగారు నాణ్యాలు అక్కడ గుమ్మరి ఇచ్చినప్పటికీ ఒక్క లవము కూడా మనం అధికంగా మనం సంపాదించుకోలేం. తచ్చే సర్వం మృషా తతః కాధిక హాని. మరి అందువల్ల ఈ ఆయుష్యం అనేది అన్నిటికంట గొప్పది, తన యొక్క ఆయుష్. ఆయుష్లో తను చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అసలు ఈ శరీరము యొక్క పోషణతో భార్యాపుత్రు అహంని మమని వాళ్ళ ఎందు పెట్టుకొని తను వృధాగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. సర్వం మృషా తతః కాధిక హాని. కనుక మృషాభూతమైనటువంటి దానిని యథార్థంగా పెట్టుకొని దాని ఎందే అనురక్తుడై ఉండటంలో తను సంపాదించుకోవలసినటువంటిది ఈ ఆయుష్యంలో సంపాదించుకోలేకపోవటం అనేది జరుగుతున్నది. నరదేహాదిక్రమణాత్తు ప్రాప్తౌ పశ్వాది దేహానాం స్వతనౌరభ్యంజ్ఞానే పరమార్థస్తత్ర కావార్త. అసలు తన దేహం అంటే ఏమిటో తెలియనటువంటి వాడికి పరమార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరములైనటువంటి దేహాల విచారణ తర్వాత చేద్దు, కానీ ముందర నీ దేహము యొక్క విచారణ చేసుకోనైనా. సతతం ప్రవాహ్యమాణై వృషభై అశ్వై ఖరైర్గజైర్మహిషై హా కష్టం క్షుక్షామై శ్రాంతైర్నో శక్యతే వక్తుం. నువ్వు ఎంత అదృష్టవంతుడో తెలుసిన, ఇతరములైనటువంటి జంతువులన్నీ కూడా ఎన్ని బాధలు పడుతూ ఉన్నాయో చూస్తూనే ఉన్నావు కదా, అంతకంటా మహత్తరమైనటువంటి శరీరము నీకు పరమాత్మ ప్రసాదించి ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన, నీ యొక్క పుణ్య విశేషం వల్లనే కావచ్చు, కానీ దాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకోవాలి కదా. ఇక నీ శరీరమునందు నేను చాలా అందగాణ్ణి, ఇట్లా రకరకాలైనటువంటి కాకి పిల్ల కాకి ముద్దు అని వెనకటికి ఒక సామెత. ఎట్లాంటి వాడైనా తనకి తాను అందంగానే కనిపిస్తాడు. బాగా అందంగా, అందరికీ అందంగా కనిపించేవాడిని కూడా చూద్దాం, ఎవరో చాలా అందగాడు ఆయన, ఆయన యొక్క శరీరం దాన్నే వర్ణిద్దాం కాసేపు. రుధిర త్రిధాతు మజ్జామేదో మాంసాస్థి సంహతిర్దేహ. నెత్తురు, త్రిధాతువులు 3 రకాలైనటువంటి ధాతువులు, దానిలో మేదస్సు, మజ్జ, మాంసము, ఈ లోపల కొన్ని వెముకలు, ఇది దేహం అంటే. ఇంతకంటా డాక్టర్లు ఉండవచ్చు ఇక్కడ, ఇంతకంటా ప్రత్యేకమైనది ఏం లేదు దేహంలో. సహ బహిస్త్వచా పినద్ధ తస్మాన్నో భక్ష్యతే కాకైహి. అయితే భగవానుడు ఈ మొత్తాన్ని కూడా ఒక గొప్పదైనటువంటి చర్మంతో కప్పి ఉంచాడు. ఈ కప్పి కనుక లేకపోతే మనం బజార్లోకి పోగానే కాకులు మనల్ని పొడుచుకో తినేవి. రక్తము, మాంసము, మేదస్సు, మజ్జ ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అవి ఊరుకుంటాయా? వాటికి ఆహారం అవి వాటికి కనిపించవు. కనిపించకుండా భగవానుడు మన అదృష్టవశం వల్ల పైన ఒక చర్మం అనే దాన్ని వేశాడు. వేసినందువల్ల కాకులు మనల్ని తినకుండా వదిలివేస్తూ ఉన్నాయి. నాసాగ్రాద్వదనాద్వ కఫం ఫలం పాయుతో విసృజన్ను స్వయమేవైతి జగుః జుగుప్సామంత ప్రసృతంచ నోవేత్తి. ఎవరో సంగతి వద్దు, ఎవరో చూస్తారేమో అనేది కాకుండా నీవు రోజు నిత్యకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నావు, నీవు చీత్తూ ఉన్నావు, కళ్ళల్లో పుసులు రాలుతూ ఉన్నాయి, తుమ్ముతూ ఉన్నావు, ఎప్పుడైనా అజీర్ణం చేస్తే అపానవాయువులు వస్తున్నాయి, ఇవి నీకు ఎంత జుగుప్సగా ఉన్నాయి. ఎక్కడ ఎక్కడెక్కడ పడకుండా దూరంగా వెళ్ళి చీరుకోవటం, బహిర్దేశానికి వెళ్ళి ఆ చేయి మళ్ళీ కడుక్కొని మళ్ళీ శుద్ధంగా సబ్బుతో రుద్దుకొని జాగ్రత్తగా రావటం, ఇంత జాగ్రత్త పడుతున్నావే దీనితో అయిపోయిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది మల పదార్థం? లోపల స్టాకు ఉండబట్టేగా బయటకు వచ్చింది. నువ్వు ఎక్కడైనా బజార్లో ఒక వెనుక కనిపిస్తే దాని జోలి పోకుండా చుట్టూరుతా తిరిగి పోతావు. ఎక్కడైనా చర్మం పడ్డా కూడా ఏక్యభావంతో చూస్తావు. వెంట్రుకలు కనిపిస్తే శాస్త్రం కూడా చెప్పింది, ఆ వెంట్రుకలు అన్నంలో పడితే ఆ వెంట్రుక తీసేసి ఆ అన్నంలో మళ్ళీ అభిహరించి ఆ అన్నాన్ని తినాలే కానీ వెంట్రుకతో కలిసినటువంటి అన్నాన్ని తినకూడదు. శాస్త్రీయమైనటువంటి విధానాలే ఇవన్నీ. మరి అసలు నీ భృగువేమిటి? నువ్వు ఎవరు? నీకున్నదంతా సంఘాతం అంతా ఇదేదే కదా. దీంట్లో ఆ చీమిడి కానీ లేకపోతే ఇంకోటి కానీ మన పదార్థం ఏది వచ్చినా సరే అది నీకు ఏహ్యభావంతోనే కనిపిస్తున్నదా? అయ్యో నా తాలూకుదే అని చెప్పి వాటినైనా నువ్వు భద్రపరచుకుంటున్నావా? లేదు కదా, త్యజిస్తూ ఉన్నావు. కనుక పనికిరానివి, పనికిరానివే నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు కొంత భాగం పోయింది, ఇంకా ఉండాల్సింది ఉన్నది. అది మళ్ళీ తయారవుతూనే ఉంటుంది, మరియు పోతూనే ఉంటుంది. స్వయమేవైతి జుగుప్సామంతః ప్రసృతం చ నోవేత్తి పథీ పతితమస్థి దృష్ట్వా స్పరిశభయాత్ అన్య మార్గతో యాతి. ఒకవేళ ఆ వెనుకనే ఉన్న తగలాల్సి వస్తుందేమోనని ఆ మార్గం మార్చి మరొక మార్గంలో పోతూ ఉన్నావే నీవు. నో పశ్యతి నిజ, ఎప్పుడైనా నీ దేహాన్ని చూసుకున్నావా? అనేక రకాలుగా కనిపిస్తూ పైన కండలు గిండలు ఉండబట్టి ఎందులేటలే, నా వాడికి అవి నాలాంటి వాడికి తగ్గిపోతాయి కనుక ఇప్పుడు విస్పష్టంగానే కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడనే వెనుకలు కనిపిస్తున్నాయి. ఇవి కొన్ని వేలు ఉన్నాయి శరీరంలో, మరి దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతావు నువ్వు? బయటవైతే నువ్వు పోతున్నావు కానీ. నో పశ్యతి నిజదేహంచ అస్థి సహస్రావృతం పరిత, కొన్ని వేల వెముకలు నీ శరీరంలోనే ఉన్నాయి కదా. కోశావధి నఖరాగ్రాత్ ఇదమంత పూతిగంధ సంపూతం. సరే, ఇక నీ శరీరం ఎప్పుడైనా ఒక్కరోజు స్నానం చేయకుండా లేకపోతే కుక్కుడుకాయ కానీ ఇంకో షీకాయ కానీ ఏదైనా రుద్దుకోకుండా నువ్వు ఉంటే నీ శరీరమే నీకు భరించలేనంతటి దుర్గంధాన్ని ఇస్తుంది. అందుకోసం నువ్వేం చేస్తున్నావు? అత్తరు, సెంట్లు, మంచి చెడ్డ, గంధం ఇవన్నీ పూసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కేశావధి నఖరాగ్రాత్ ఇదమంత పూతిగంధ సంపూతం. పూతిగంధస్థు దుర్గంధ. ఎవరో ఆ సత్యవతి మత్స్యగంధిగా ఉంది, పరాశరుల వారు ఆవిడ్ని యోజన గంధం చేశాడు అని మనం చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆవిడ మత్స్యగంధేం కాదు, మనం కూడా అట్లాంటి వాళ్ళమే. అంతకంటే ఆవిడకి ఇంకా నయం, ఏదో ఒక రకమైనటువంటి వాసనే. మనకు అన్ని రకాలైనటువంటి వాసన ఈ శరీరమే సృజిస్తూ ఉన్నది, దాని లక్షణం అది. పూతిగంధ సంపూర్ణం బహిరపీచాగరు చందన కర్పూరాద్యై విలో విలేపయతి. ఈ కర్పూరాదుల వల్ల దానిని ఆ వాసన అనేది బయటికి రాకుండా నువ్వు కొంత అడ్డుకుంటూ ఉన్నావు. ఎత్తాన్యస్త పిధత్తే స్వాభావిక దోష సంఘాతం ఔపాధిక గుణ నివహం ప్రకాశయన్ శ్లాఘతే మూఢ. దీని అసలు భృగు ఇట్లా ఉంటే మూఢుడైనటువంటి వాడు, మా వాడండి చాలా స్మార్ట్, చాలా అందంగా ఉంటాడు, నా పోలికే అచ్చం అని తద్వారా కుమారుణ్ణి పొగుడుతున్నట్టు తనని తాను పొగుడుకుంటూ ఉంటాడు. మరి దీని మీద తాదాత్మ్యం ఇదే నేను అని అనుకోవటం వల్ల వచ్చినటువంటి చిక్కు ఇదంతా కూడా. క్షత, ఇది పైన ఇంకోటి, క్షతముత్పన్నం దేహే ఎదిన ప్రక్షాళియతే త్రిదినం. ఏదైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బని కడిగి కానీ దానికి ఏదైనా కనీసం పసుపైన అద్ది కానీ దానికి ఏదన్నా చికిత్స చెయ్యకుండా అది అలానే ఉంటే 3 రోజులు దాటితే దాంట్లో లుకలుకలాడుతూ క్రిములు ఏర్పడతాయి సుమా. తత్రోత్పతంతి బహవహ క్రిమయో దుర్గంధ సంకీర్ణా, ఇలా తయారైతే దాంట్లో, యో దేహ సుప్తోభూత్తు సుషుప్తాశయ్యోపశోభితే తల్పే. మంచి పట్టు పరుపు దాని మీద పూలు చల్లాడు, హాయిగా దాని మీద పట్టుకున్నాడు. అట్లాంటి శరీరము, ఆ రాజుగారి శరీరం కావచ్చు, తండ్రి గారి శరీరం కావచ్చు, సంప్రతి స రజ్జు కాష్టై నియంత్రిత క్షిప్యతే వన్హౌ. జాతస్య మరణం ధ్రువం, ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. పోయిన తర్వాత ఇతఃపూర్వము అంతటి గొప్పదైనటువంటి సుఖ సాధనములన్నీ ఏర్చి కోర్చి ఏర్పరిచినటువంటి ఆ శరీరమును, దాని ఎందు భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి కుమారుడే చిట్ట చివరికి వెదురు కట్టెల మీద పడుకోబెట్టి అగ్నిలో ప్రవేశింప చేస్తూ ఉన్నాడు కదా, క్షణభంగురమైనదే కదా శరీరము అనేది. వన్నవ్ సింహాసనోపవిష్టం దృష్ట్వాయం మూదమవాపలోకోయం. రాజుగారు బతికున్నంత వరకు ఆయన కనిపిస్తే చాలు, దర్శనానికి ఎవరైనా అవకాశం ఇస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు, ఆయన దగ్గరికి పోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. తం కాలాకృష్టతను విలోక్య నేత్రే నిమీలయతి. ఆయన వెళ్ళిపోయినాడు, తీసుకెళ్తున్నారు అని అంటే ఎందుకు శవానికి ఎదురుగ్గా ఎందుకు పోవాలి అని కళ్ళు మూసుకొని వెనక్కి పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవం విధో అతి మలినో దేహ యత్సత్తయా చలతి. అయితే ఈ దేహము అనేది జడం అండి, పార్థివము, పృథివీ సంబంధమైనటువంటిది ఈ శరీరము. మరి ఏ సత్త వలన ఇది అన్నీ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది, వింటూ ఉన్నది, కంటూ ఉన్నది, వాసన చూస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది, నడుస్తూ ఉన్నది, దశేంద్రియములతో అన్ని రకాలైనటువంటి పనులని చేస్తూ ఉన్నది, ఇది దేని వలన? ఇనప ముక్క అక్కడ ఉన్నది, పక్కనే ఒక దాన్ని ఆకర్షించేటువంటి అయస్కాంతం ఉంది, దీని యొక్క శక్తి వల్ల అది ఎట్లా అయితే చలనాన్ని పొందుతూ ఉన్నదో అలానే ఈ దేహము ఆ పరమాత్మ యొక్క సత్తని అనుసరించి ఇది చెరిస్తూ ఉన్నది. తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే విరక్తి కలగాలి అని అంటే దీని యొక్క నిజతత్వాన్ని ఒక్కసారైనా మనం ఇంత వివరంగా ఇతపూర్వం ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. అందుకోసం భగవత్పాదుల వారు ఇంత వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏవం విధో అతి మలినో దేహ యత్సత్తయ చలతి తం విస్మృత్య పరేశం వహత్యహంత మనిత్యేస్మిన్ను. ఈ అనిత్యమైనటువంటి శరీరమునందు అహంతని పెట్టుకొని ఇది ఒకటి ఖాయం అని అనుకొని నేను అంటే ఈ శరీరము, ఇదిగో నా తాలూకుది, ఇది ఈవిడ భార్య, ఈవిడ కుమారుడు అని జాయేషణ, పుత్రేషణ, విత్తేషణ, ఇంకా ఈ ఏషణాత్రయం అనేది మానవుడికి సహజంగానే ఉంటుంది కనుక ఈ మూటిని చెప్పుకొస్తూ ఉన్నారు. క్వాత్మా సచ్చిద్రుహ, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడ? క్వాత్మా సచ్చిద్రూప క్వ మాంస రుధిరాస్థి నిర్మితో దేహ. వెముకలతోనూ రక్తముతోనూ మధ్యతోనూ ఏర్పడినటువంటి దేహము ఎక్కడ? సత్యజ్ఞానానందాత్మకమైనటువంటి ఆ పరమాత్మ నా యొక్క నిజస్వరూపము ఎక్కడ? దానిని గుర్తించలేక ఈ దేహమునే నేను అని అనుకోవటం కంటే అవివేకం ఏమన్నా ఉందా? ఇటియో లజ్జతి, ఈ విషయం లజ్జతేని ప్రయోగించారు స్వామి గారు. ఇట్లా విశ్లేషణ చేసుకున్న తర్వాత కొంత సిగ్గుపడతాట అతడు. ధీమాన్, ఎవడు సిగ్గుపడతాడు? ధీమాన్, ఎవడైతే ముక్తుడు కాదలుచుకున్నాడో వాడు సిగ్గుపడతాడు. ధీమాన్ ఇతర శరీరం నకిమ్మనుతే, ఇక శరీరమే నేను అనేటువంటి అభిప్రాయాన్ని వదులుకుంటాడు ధీమంతుడైనటువంటి వాడు ఈ విచారము చేసినప్పుడు అని. ఇంతవరకు శరీర నింద చేసి విషయ నింద నిరాకరణం. ఈ శరీరంతో కొన్ని విషయములు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, మమ నా తాలూకువి ఇవి అని అన్నీ అనుకుంటూ ఉన్నాడు కదా. దాన్ని, దాని భృగువు ఏమిటి, ఆ విషయాల వల్ల నీకేమైనా సుఖం వస్తున్నదా, దుఃఖం వస్తున్నదా, ఇవి చెప్పమని అడుగుతూ ఉన్నారు స్వామివారు. మూఢ కురుతే విషయజ కర్దమ సమ్మార్జనం మిథ్య దురదృష్ట వృష్టి దృష్టి విరసో దేహే గేహం పతత్యేవ, ఈ దేహమే నేను అని అనుకొని దీని మీద మరికొంత మసి పూసుకుంటూ ఉన్నాడు, బురద పూసుకుంటూ ఉన్నాడు. అది అజ్ఞానం అనేటువంటి ఒక వృష్టి వల్ల ఈ దేహము పతనమవుతూ ఉన్నది, గేహము పతనమవుతూ ఉన్నది. ఇక్కడ శ్లోకాలు చదువుదాము, దీని యొక్క తాత్పర్యాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. భార్య రూప విహీన మనస క్షోభాయ జాయతే పుంసాం అత్యంతం రూపాఢ్య సా పరపురుషై విషీక్రియతే. ఏదైనా కారణాంతరాల వల్ల అయిన సంబంధమనో, లేకపోతే తనకి ఏదైనా ఆర్థికమైనటువంటి సంపత్తి లేకపోవడం వలన, ఎవరైనా కాస్త కనుముక్కు తీరు బాగా లేనటువంటి అమ్మాయిని వివాహం చేస్తే, అయ్యో నా పర్సనాలిటీకి చాలది ఈవిడే, ఇట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చి నాకు అంటగట్టారు అని తను ఆమె ఇద్దరిలో ఎవరో పోయేదాకా ఇట్లా సాధిస్తూనే ఉంటాడు. పోనీ ఎవరైనా రూపసి అయినటువంటి మంచి చక్కటి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తే, భార్య రూపవతి శత్రు, భార్య అరూపవతి శత్రు, రెండు రకాలుగాను చెప్పుకోవాలి. ఆవిడ నాకంటా అందగాడు ఎవరైనా ఆవిడకి మనస్సులో ఉంటాడేమో, మరి నన్ను ఇంత సుందరి అయినటువంటి ఆవిడ నన్ను అభిలషిస్తుందో లేదో, ఈ రకమైనటువంటి బాధ. ఆవిడేం చేస్తూ ఉన్నదో నిరంతరము ఇదే ఆలోచన. యం కంచిత్ పురుషవరం స్వభర్తురతి సుందరం దృష్ట్వా మృగయతి కిన్నం మృగాక్షి మనసేవ పరస్త్రియం పురుష. వీడు ఎందువల్ల తన భార్యని అనుమానిస్తాడు అని అంటే, తన యొక్క స్వభావం కూడా అట్లాంటిదే కనుక. వీడికి సుందరి అయినటువంటి పరస్త్రీ ఎవరైనా కనిపిస్తే అది పాపము అని తెలిసినప్పటికన్నీ ఆ వ్యామోహాన్ని వీడు పొందుతూనే ఉన్నాడు. మానసికముగా ఏమేమండి, నేనేమి ఆవిడ జోలి పోలేదా, దూరంగానే ఉన్నాను అని అనుకుంటే చాలదండి. నీ మనస్సు అటు ప్రవర్తించిందా లేదా, ప్రవర్తిస్తే నీకు ఆ పాపం వస్తున్నదా లేదా. నీవు ఈ పాపాన్ని మూటగట్టుకున్నట్టే నీ భార్య మాత్రం ఎందువల్ల మూటగట్టుకోకూడదు, ఆత్మవత్ సర్వభూతానే నువ్వు ఎందువల్ల అనుకోవు అసలు. కనుక నీకు ఏషణాత్రయములో ముఖ్యమైనటువంటి జాయేషణ ఏదైతే ఉన్నదో, దానివల్ల వివేకి కానివాడికి, ఇది వివేకుల విషయం కాదండి నేను చెప్పేది, సామాన్య జనంలో కొందరి విషయమే ఇది, అందరూ ఇట్లా ఉంటున్నారని కాదు. ఇలాంటి బాధలు వివాహితుడైనటువంటి వాడు కొన్ని పొందటం అనేది సహజంగానే వస్తూ ఉన్నది కదా. ఏవం సురూపనార్య భర్త కోపాత్ ప్రతీక్షణం క్షీణ నో లభతే సుఖలేశం. ఎప్పుడూ మనస్సులో ఇదే ఆచారం, ఆమె చాలా సుందరి, ఆవిడని అందరూ చాలా గౌరవిస్తారు, మరి నా మీద ఆవిడకి ప్రేమ ఉంటుందో ఉండదో, ఇలాంటి మనస్సులో ఆలోచనతోనే వీడు క్షీణ శరీరుడైపోతాట. నో లభతే సుఖలేశం, సుందరి అయినటువంటి భార్య వల్ల వీడు పొందవలసినటువంటి సుఖాన్ని ఏమాత్రం కూడా పొందలేడు. బలిమివ బలి బహుశ్వేక, ఒక మాంసం ముక్క ఆకాశం నుంచి కింద పడ్డది, అక్కడ పక్కనే కళ్యాణ మంటపం ఏదో ఉంది, అక్కడ కుక్కలన్నీ అక్కడ ఉండేటువంటి ఇష్టళ్ళల్లో అన్నాలని తినడానికి కరుచుకుంటున్నాయి, ఇంతలో మాంసం కనిపించింది, దీని దగ్గరికి వచ్చి అవన్నీ పడ్డాయి, దాన్ని అధికరవను దీన్ని అధికరవను, ఏది సక్రమంగా దాన్ని భక్షించలేదు. అలాంటి స్థితిలో పడతారు సుందరి అయినటువంటి స్త్రీని చూచినటువంటి పురుషులు కొందరు. లోకో నా పుత్రస్, ఇక భార్య విషయం పక్కన పెట్టండి, నా అపుత్రస్య గతిర్నాస్తి అని ఉందండి. చిట్ట చివరికి పాండు మహారాజు మరి కుంతీదేవి యొక్క మంత్రశక్తి వలన తన సంతానాన్ని పొందాడు అంటే, మహర్షుల యొక్క వాక్యాల్ని విని అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని పుత్రుని పొందాడు కదా. కనుక భార్య అనేది అవసరమే, పుత్రుడు అనేది అవసరమే. భార్యే గనక లేకపోయినట్టయితే ఋషిరుణము దేవరుణము, ఋషిరుణము బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం వల్ల తీర్చుకున్నప్పటికీ, దేవరుణము పితృరుణము ఈ రెండు తీర్చాలి అని అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, దేవరుణం తీరాలి అంటే, పితృరుణం తీరాలంటే సత్సంతానాన్ని కనాలి, ఈ రెండుకి వివాహం అనేది ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రీయముద్వహే అని వివాహ కాలంలో మొట్టమొదటి సంకల్పమే అది. సత్సంతానార్థమే వివాహం చేస్తూ ఉన్నాం. అవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ని ప్రజాశ్చ ఉత్పాదయితవ్యా, మేము కర్మల్ని చేయబోతూ ఉన్నాము, సత్సంతానము కనటం ఒక్కటే కాదు, ధర్మాచరణ చేయాలి, సత్సంతానాన్ని కనాలి, ఈ రెండిటి కొరకు వివాహం చేసుకుంటూ ఉన్నాను అని అన్నారు. సరే వివాహాన్ని గూర్చి విరక్తి ద్యోతకమైనటువంటి శ్లోకాలని స్వామివారు మనకి ఇక్కడ రచించారు. అవి అందరికీ ఉన్నవి అని కాదు, ఉండటానికి అవకాశం ఉన్నది అని. అలానే పుత్రుడి విషయంలో కూడా అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి మాట ఎంతవరకు లోకే నాపుత్రస్యాస్తి శృత్యాస్య కహ ప్రభాషితో లోక. ఆ శృతివాక్యాన్ని విని లోకము దానినే అనుసరిస్తూ ఉన్నారు. ముక్తి సంసరణం వా తదన్యలోకోథవా. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేనటువంటి వాడికి మోక్షం కలగదనే, పుత్రుడు లేనటువంటి వాడికి ఇహలోకంలో సుఖాదులేమీ ఉండవనే, లేక పుత్రుడు లేనటువంటి వాడికి పరలోకంలో సుఖాదులు ఉండవనే అని భగవత్పాదుల వారు మూడు రకాలుగా విభజించి అడుగుతూ ఉన్నారు. నాద్యః, పుత్రుడు లేనటువంటి వాడికి మోక్షం లేదు అనే మాట ఎక్కడా లేదు. ఈ మోక్షం అనేది ఏ జీవికి సంబంధించి ఆ జీవి పొందవలసినటువంటిది. నాద్యః సర్వోపి పుత్రభాజాస్తన్ముక్తై సంశృతిర్భవతి. ముక్తుడు కావటానికి భార్య ఎట్లానో కుమారుడు కూడా అట్లానే ప్రతిబంధకమే అవుతారు తప్ప అతడికి పుత్రుడి వలన ముక్తికి ఏమీ సాధనం లేదు. ముక్తి కలగటానికి పుత్రుని యొక్క అవసరము ఏమాత్రం లేదు. ఏమిటి అసలు ముక్తికి ఏం చెప్పారు సాధనాలు? శ్రవణము, మననము, నిధిధ్యాసనము చెప్పారు. బృహదారణ్యక శృతిలో చెప్పింది అది. తత్ర తావత్ ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పారు. శ్రవణం చేయాలి. శ్రవణం చేసినందువల్ల అపరోక్షానుభూతి కలగకపోతే దానిలో ఏవో సందేహాలు ఉన్నట్లే కనుక ఆ సందేహాలను తీర్చుకోవడానికి మననం చెయ్యి. మననం చేసి సందేహాలన్నీ కూడా నివర్తించినప్పటికీ నీకు బ్రహ్మవివాహం అనేటువంటి అనుభూతి కలగకపోతే బ్రహ్మవివాహం 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 అనేటువంటి భావనతో నిధిధ్యాసనం చేయి. నిధిధ్యాసనం చేస్తే అసాధ్యమైనది లేదు. ఎందుకంటే ఒక తోటకూర పురుగుని ఒక తుమ్మిద తీసుకొస్తుందండి. మన పల్లెల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ తలుపుల మీద ఒక మట్టితో అది ఒక గూడు కడుతుంది. దాంట్లో ఈ పురుగును పెడుతుంది, ఒక బెజ్జం పెడుతుంది. అక్కడికి వచ్చి జుంగని ఇది చప్పుడు చేస్తుంది. తన యొక్క నాదాన్ని వినిపిస్తుంది. దానికి వినిపిస్తే అది లోపల భయపడుతూ ఉంటుంది. తీసుకొచ్చింది, నన్ను ఇక్కడ పెట్టింది, నన్ను ఏం చేస్తుందో అని. ఆ భయంతో నిరంతరము ఈ శబ్దం వచ్చినప్పుడల్లా దీన్నే స్మరిస్తూ ఉంటుంది. కొంతకాలానికి మళ్ళీ ఇది పగల కొడుతుంది, అది వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే అది వెళ్ళిపోయేటప్పుడు తుమ్మిదిలాగా వెళ్ళిపోతుందండి. దానికి రెక్కలు వస్తాయి. తోటకూర పురుగు పచ్చగా ఇంత పొడుగున ఉంటుంది. అది కొంతకాలం అయిన తర్వాత ఇది పగల కొట్టే సమయానికి దానికి రెక్కలు వచ్చి అది కూడా తుమ్మిదైపోతుంది. నిరంతరము తుమ్మిదని దానికి శాస్త్రీయమైనటువంటి వివరణ ఏమిటి అని అంటే నిరంతరము తుమ్మిదను ధ్యానం చేయటం వల్ల అది కూడా తుమ్మిదైంది. తుమ్మిద కానిదే తుమ్మిదైందే. నీవు పరబ్రహ్మవే అయి ఉండగా నీవు పరబ్రహ్మవి కావటంలో నిధిధ్యాసనం చేస్తే అసాధ్యమైనటువంటి విషయం ఏం లేదు. కనుక పుత్రుడు కాదు నీకు ముక్తికి కారకుడు. శ్రవణ మనన నిధిధ్యాసనాదులు కారణాలైతే శ్రవణాదయోప్యుపాయా మృషాభవేయు తృతీయేపి. శ్రవణ మనన నిధిధ్యాసనాదులు మోక్షానికి సాధనములు అని చెప్పినటువంటి శృతులన్నీ కూడా అర్థం కావాల్సి వస్తుంది. ఒక కుమారుడు ఉంటే చాలు నాకు మోక్షం కలుగుతుంది అని అనుకోవచ్చేవాడికి వాడు. కనుక మొదటిది కాదు. తృతీయ, పరలోకానికే ఈ కుమారుడు సాధనభూతుడు అవుతూ ఉన్నాడా? పరలోకానికి నువ్వు చేసుకున్నటువంటి సత్కర్మలే నీకు సాధనమైతే. జ్యోతిష్టమైన స్వర్గకామో చేత ఇత్యాది వాక్యాలన్నీ ఉన్నాయి. అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో చేత ఇత్యాది వాక్యాలన్నీ ఉన్నాయి. యజ్ఞయాగారి క్రతువులు చేయటం వల్ల, వ్రతాదులు చేయటం వల్ల తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి కారణం అవుతూ ఉన్నాయి. కనుక యథావతా ఏం తేలింది ఇప్పుడు? తన యొక్క అనుష్ఠాన బలం వల్ల పరలోకానికి పోవాలి. తను గురుముఖత ఉపదేశింపబడినటువంటి వాక్యములను శ్రవణము చేయటమే కాక మనన నిధిధ్యాసనాదుల ద్వారా తను ముక్తిని పొందాలి అని శృతి చెప్తూ ఉన్నది. కనుక ఈ రెండూ పొందటానికి కొడుకు అక్కర్లే. ఇక ఇహలోకంలో కొడుకు వలన నీవు ముక్తిని పొందాలి. అంటే తరించాలి, కొడుకు లేనటువంటి వాడు వాడికి ఇహలోకము అనేది లేదు అనే తత్ప్రత్యుపాయ సత్వాత్ ద్వితీయ పక్షేప్యపుత్రస్య అయితే కొంతమందికి సంతానం ఉండదు. ఆ సంతానం ఉండనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇహలోకంలో జీవించడం లేదా, పుత్రుడు ఉంటే కానీ జీవించడా? కనుక ఈ పక్షాలు మూడు కూడా పుత్రుని వలననే జరుగుతాయి అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. పుత్రేష్ట్యాది ఇక పుత్రుడి కొరకు ఎన్ని రకాలైనటువంటి పాటలు పడతారు అనేక చోట్లలో సంతానం లేకపోతే. అదిగో నిర్ణయ సింధువులో అట్లా ఉంది, మరి హరివంశాన్ని పారాయణ చేసి అది శ్రవణం చేయాలి, లేకపోతే పుత్రకామ పుత్రకామేష్ట్యాయ చేత అని ఉంది. దశరథ మహారాజులందరూ కూడా పుత్రకామేష్టి వల్ల పుత్రుల్ని పొందారు. ఇదిగో అక్కడికి వెళ్ళి అక్కడ కనుక ఒకరోజు పడుకుంటే రాత్రిపూట వీడికి పుత్రులు కలుగుతారు. ఇట్లా రకరకాలైనటువంటి మాటల ద్వారా, అనేకములైనటువంటి సాధనముల ద్వారా ఎంతో శ్రమపడి ఇతడు సంతానాన్ని కనటం అనేది జరుగుతూ ఉన్నది. నానా శరీర కష్టై ధన వ్యయై సాధ్యతే పుత్ర, అనేకములైనటువంటి కష్టముల ద్వారా ఈ పుత్రుని సాధించుకుంటూ ఉన్నాడు. ఉత్పన్నమాత్ర పుత్రే జీవిత చింత గరీయసీతస్య, పుత్రుడు పుట్టగానే వీడికి ఏమి అంటే బాలారిష్టాదులు ఇత్యాదులు ఏం లేకుండా ఉండాలి అని అక్కడి నుంచి అదే రకమైనటువంటి ఆలోచన. అంతదాకా దేనికండి, సహజమైనటువంటి విషయం నాన్నగారు తమాషగా చెప్తూ ఉండేవారు. పిల్లవాడు కలగగానే వాడు కనుక ఏడవకపోతే వీళ్ళందరూ భయపడతారట. వాడు ఏడిచేదాకా వీళ్ళు ఊరుకోరు, ఏడిచిన తర్వాత వీళ్ళు తృప్తి పడతారట. ఏమిటి దరిద్రం? మా ఎందువల్లంటే వాడు ఏడిస్తే కానీ మనలో చేరడు. మనము దుఃఖభాకులం గనక, మనం ఏడిచేవాళ్ళం గనక, మన సంతానమైనటువంటి వాడు ఈ లక్షణం లేకుండా ఉంటే ఏం లాభం? కనుక వాడు ఏడిచేదాకా ప్రయత్నించి వాడు ఏడిచిన తర్వాత ఆ ఏడుపును చూచి తృప్తి పడతాం మనం. అది నానా శరీర కష్ట. కనుక అతడి యొక్క బాల్యమును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అప్పుడు అయ్యో ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో, దగ్గరలో స్పెషలిస్ట్ ఉన్నాడో లేదో, మనం చాలా దూరంగా ఊరికి దూరంగా నివాసం ఉంటూ ఉన్నాం, ఇట్లాంటి చింతలన్నీ కూడా. ఉత్పన్నమాత్ర పుత్రే జీవిత చింత గరీయసీరస్య, పుట్టిన తరువాత అతడి యొక్క జీవితమును గూర్చి ఎక్కువగా చింత కలుగుతూ ఉండేది. జీవన్నపి కిం మూర్ఖ ప్రాజ్ఞ కిం వా సుశీల భాగ్ భవిత జారశ్చోర పిశున పతితో ద్యోత ప్రియ క్రూర. అబ్బా చాలా వార్తలు వింటూ ఉన్నాం, వాళ్ళ ఇంట్లో పిల్లగాడు చాలా దుర్మార్గుడుగా తయారైనట్ట, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదుట, మనవాడు ఆహా మనవాడట దేనికి ఉంటాడండి, వీడు జాగ్రత్తగానే మనల్ని చూసుకుంటాడు, అయినా ఏమిటో కాలప్రభావాన్ని అనుసరించి స్నేహాలు అట్లానే ఉంటూ ఉన్నాయి, వీడు ఎట్లా తయారవుతాడో, వీడు జారుడైతాడో చోరుడైతాడో లేకపోతే ఇంకా భ్రష్టుడైతాడో అని వాణ్ణి గూర్చి రకరకాలైనటువంటి ఆశంకలన్నీ. లేకపోతే మహాక్రూరుడు ఇప్పుడు భాగవతానికి ముందర పద్మపురాణ అంతర్గతమైనటువంటి మహాత్యం చెప్తూ గోకర్ణుడు అని, మరి దుందులుడు దుందుకారి అని ఆ చరిత్రలు ఏవో చెప్తూ మహాదుర్మార్గుడుగా ఆ కుమారుడు కలిగి తల్లిదండ్రులకి బాధకి కారకుడై చిట్ట చివరికి ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది అతడి బాధని భరించలేక. అట్లాంటి కుమారుడు ఏమన్నా అవుతాడా అని కొంత బాధపడతాట. పితృమాతృ బంధుఘాతి మనసహఖేదాయజాయతే పుత్ర, కొన్ని చోట్లలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు తల్లిదండ్రులకి కూడా అనేకములైనటువంటి అపకారాలు చేస్తూ వాళ్ళకి దుఃఖదాయకుడు అవుతూ ఉంటాడు. చింతయతి తాత నిధనం, ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసలివాడు పెత్తనమంతా తంది, ఆ చెక్కు మీద సంతకం పెట్టాలంటే తనే పెట్టాలి, ఎంతకాలం నాకు ఈ సంకెళ్ళు, ఈయన ఎప్పుడు పోతాడు, పైకి అనకపోవచ్చు. ఈ మాటలన్నీ ఏ కుమారుడు ఏ తండ్రి దగ్గర పైకి అనడు, అనకపోయినా కొందరిలో ఈ రకమైనటువంటి ప్రవృత్తి కనిపిస్తున్నది. ఈ రకమైనటువంటి వార్తల్ని మనము వార్తాపత్రికల ద్వారా మనం వింటూనే ఉన్నాం. అవి అభూత కల్పనలని అనుకోకర్లే, సహజముగా పితాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. తండ్రికి కొడుక్కి విరోధాన్ని పెట్టేది ఏమిటంటే డబ్బే, అట్లాంటి డబ్బుకు నమస్కారం. సర్వగుణైరుపపన్న పుత్ర కశ్యాపి కుత్రచిద్ భవతి, అయితే మహాత్ములైనటువంటి కుమారుడు లేకపోలేదు. కలికాలం కనుక ఇంతమంది, ఇతర కాలాలలో కృతయుగంలో చాలా స్వల్పంగా ఉండేవాళ్ళు దుర్మార్గులు, త్రేతాయుగం ద్వాపరయుగంలో అంతకంటా కొంత వృద్ధులై ఉండేటువంటి వాళ్ళు. అంతదాకా దీనికి మనకంటా ఉత్కృష్టమైనటువంటి ద్వాపరయుగంలోనే దుర్యోధనాదులందరూ ఉన్నారా లేదా, కంసాదులు ఉన్నారా లేదా, శిశుపాలాదులు ఉన్నారా లేదా, జరాసంధాదులు ఉన్నారా లేదా? ఇప్పుడు ధృతరాష్ట్రుడికే లేనటువంటి రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు సింహాసనంలో కూర్చొని చేస్తూ ఉంటే అంగరాజ్యాన్ని ఇవ్వటము దుర్యోధనుడే చేశా. వీళ్ళకి నేను ఒక్క సూది మాత్రం భూమిని కూడా ఇవ్వను అనటం అతడే చేస్తూ ఉండే. సమర్థుడై రాజుగా కూర్చున్నటువంటి వాడు ఏమీ మాట్లాడకపోతూ ఉండే. ఇది ఏమిటి? పుత్రేషణ అధికమయ్యి అతడు ఏ దుర్మార్గాలు చేసినప్పటికన్నీ చెల్లుతూ ఉన్నది. అది కొంచెం విస్పష్టంగా స్వామివారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతకంటే ఆయన సర్వగుణోపేతుడైనటువంటి మహాత్ములు కూడా కొందరు ఉంటారు, ఉన్నాడు అది క్వాపి, అది కొంచెం స్వల్పంగానే ఉంటారు అట్లాంటి వాళ్ళు. స్వల్పాయు అట్లాంటి వాళ్ళు అల్పాయువులు ఉంటారు కొంతమంది. రుగ్ణో వా అనపత్యో వా తథాపి ఖేదాయ, మంచి వాళ్ళకి సంతానం కలగదు, అట్లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరి వీళ్ళ వాడు అంత మంచివాడు అయినప్పటికన్నీ కూడా వాడు కేవలము సంతోషానికే కారకుడవుతూ ఉన్నాడు ఆ తండ్రికి కావటంలే. వాడికి కుమారుడు కలగటం లేదే అని ఈ తండ్రి బాధపడతాడు, మనవాళ్ళు కలగటం లేదే అనేటువంటి బాధ ఇతడికి. ఖేదాయ పుత్ర సద్గతిరితి చేత్ తదపి ప్రాయోస్తి యుక్త్యసహం ఇత్తం. పుత్రుడి వల్లనే సద్గతి కలుగుతుంది అనేది సామాన్యమైనటువంటి మాట. ఈ పుత్రుడు చేయవలసినటువంటి కర్మల్ని పుత్రుడు చేసినందువల్ల పుత్రుడు ధరిస్తాడు. సద్గతి చాలా స్వల్పమైనటువంటిది, తను చేసుకున్నదే తనకి ప్రధానంగా ఉంటుంది, ఇతడు చేసిన దానివల్ల వచ్చేటువంటి చాలా స్వల్పమైనటువంటి సద్గతే తనకి కలుగుతూ ఉంటుంది. ఇత్తం శరీర కష్టై దుఃఖం సంప్రాధ్యతే మూఢై. పితృమాతృ బంధు భగిని పితృయజయామాతృ ముఖ్యానాం మార్గస్థానాం ఇవ భవసంగ ఖలు పాంధసంగమ అని చెప్తారు భగవత్పాదుల వారు. విద్యారణ్యుల వారు కూడా చెప్పారు ఈ మాటని. అంటే ఈ బంధువర్గం కానీ, తన యొక్క కుమారులు కుమార్తెలు కానీ, తన భార్య కానీ, వీళ్ళందరూ కలిసి ఒకే కుటుంబం, మేమందరం ఒకే కుటుంబం ఉండి, ఇంకా ప్రాచీనమైనటువంటి పద్ధతిలో మేము అందరం కూడా 10 మంది అన్నాదమ్ములం ఒకే కుటుంబంగా ఉన్నాం, ఇప్పటి మా సంఖ్య 50 దాటింది 60 దాటింది ఇట్లాంటివి కూడా పేపర్లలో చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి, ఒక సత్రంలో మనం అందరం కలిసాం, ఈ సత్రంలోకి వచ్చేటప్పుడు అందరం ఒకే చోట నుంచి రాలే, ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ అందరం కలిసాం, కలిసినప్పుడు మాట మంచి మాట్లాడుకుంటూ ఉన్నాం, మళ్ళీ రేపు విడతీసేటప్పుడు ఎక్కడి వాళ్ళం అక్కడనే పోతూ ఉన్నాం, రైలు పెట్టెలోకి ఎక్కాం అందరం ఒకే స్టేషన్లో ఎక్కలే, మధ్య స్టేషన్లో కొంతమంది ఎక్కారు, మధ్య స్టేషన్లో వాళ్ళు చివరి వరకు ఉంటారని గుర్తేం లేదు, మధ్య స్టేషన్లో వాడు ఆ పక్క స్టేషన్లో దిగిపోవచ్చు, అకాల మరణాలు అనేవి అట్లాంటివి. ఇందువల్ల వాడు ఆ స్టేషన్ వరకే వాడికి టికెట్ ఉంది. అంటే ఎవడు ఏ జీవి ఏ ప్రారంభాన్ని అనుభవించాలో ఆ శరీరంలో, ఆ ప్రారంభాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. తన క్షోభ ఎవడి గోల వాడిదే, అంతేగాని ఒకడి గోల ఒకడికి పట్టదు, పట్టినట్టుగా వీడు తాదాత్మ్యాన్ని పెంచుకోవటం అనేదే మూర్ఖత్వం. అందుకోసమే ప్రబోధ సుధాకరం, ప్రబోధము అనే అమృతమునకు ఆకరము ఒక స్థానము అయినటువంటి ఈ గ్రంథాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఇదిగో అన్నాదమ్ములు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, లేకపోతే ఇతర బంధువులు కానీ, వీళ్ళందరూ కలిసి ఉండటం అనేది ఎట్లాంటిది అంటే, సత్రంలో ఒకచోట కూర్చొని అందరం కలిశాము అని అనుకున్నంత మాత్రమే మనం అనుకోవాలి. కానీ దీనికంట ముఖ్యమైనటువంటిది ఏదో ఉన్నది అని అనుకోక్కర్లేదు. మార్గస్థానమివ యుతే అనేకయోని, అనేకయోని భ్రమాత్క్షణిక. వీళ్ళు పుట్టడం పుట్టారు కానీ ఈ పుట్టటానికి కారణమైనటువంటి ఆ జీవుడికి ఈ జీవుడికి ఏ సంబంధము లేదు. దైవం యావద్ విపులం యావత్ ప్రచుర పరోపకారశ్చ తావత్ సర్వే సుహృదో వ్యత్యయత శత్రువస్సర్వే. ఇక కాదండి, అట్లా కాదు, వీళ్ళందరూ కూడా మా సంతానం బంగారం లాంటి వాళ్ళు, వాళ్ళు నా మీద చాలా విశ్వాసంగా ఉంటారు, తర్వాత నా స్నేహితులు కూడా అట్లాంటి వాళ్ళు అని అంటే, నాయన బాగానే ఉంది, దైవము వలన నీకు ఎంతవరకు ప్రచురమైనటువంటి ద్రవ్యము వస్తూ ఉన్నదో దైవం యావద్విపులం యావత్ ప్రచుర పరోపకారశ్చ. తనకి చక్కటి సంపత్తు వనకూరుతున్నంతకాలం, తను ఎదటి వాళ్ళకి అందరికీ కూడా ఉపకారం చేస్తూ ఉన్నంతకాలం, తావత్ సర్వే సుహృద, అంతవరకు ఓహో నీకంటా మంచివాళ్ళేడని అంటారు. వ్యత్యయత శత్రవ సర్వే, ఏమాత్రం చెరువు ఎండిపోయేటప్పటికీ కప్పలన్నీ బెకబెకమంటూ ఉంటాయని అంటారు. అలా వీళ్ళందరూ కూడా అంతవరకు తనని మంచి అని పొగిడినటువంటి వాళ్ళు, ఎందుకండి కన్ను మిన్ను కానకుండా దానాలు చేశాడు, ఇవాళ్ళేమో నానా ఇదవుతున్నాడు అని అంతవరకు ఆయన శిబి చక్రవర్తి లేకపోతే ఇంకో చక్రవర్తి అని పొగిడినటువంటి వాళ్ళే తర్వాత రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. తర్వాత వ్యత్యయత శత్రవ సర్వే అశ్నంతి చేతు అనుదినం, తనకి సంపత్తి బాగా ఉన్నప్పుడు బంధువులు ఎక్కడెక్కడి బంధుత్వాలు కూడా కలుస్తాయి. వాళ్ళందరి యొక్క అవసరాలు అక్కడ ఏదైనా సెంటర్లో కనుక పట్టణంలో ఉంటే గృహం, అక్కడికి వాళ్ళ యొక్క కార్యక్రమాల కొరకు వస్తారు. అప్పుడు చాలా వినయ విధేయతలతోనూ చాలా ప్రేమతోనూ ఉంటారు. వందిన ఇవ వర్ణయంతి సంతృప్త, వంది మాగధులు ఎట్లా అయితే పొగుడుతారో దానికి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళకి సాహిత్యంలో ప్రవేశం లేకపోయినప్పటికీ చక్కగా వీళ్ళని పొగుడుతూ ఉంటారు, సంతృప్తులయ్యే ఉంటారు. తచ్చే ద్వితీయ దినాంతరం అభినిందంత ప్రకుప్యంతి, రెండు మూడు రోజులు ఈ సీను లేక వాళ్ళింట్లో ఏదో అవసరమై భోజన భాజనాదులకు ఏర్పాట్లు కనుక లేకపోతే అప్పుడే వీళ్ళు నింద చేస్తూ ఉంటారట. దుర్భర జఠర నిమిత్తం సముపార్జయితుం ప్రవర్తతే చిత్తం లక్షావధి బహువిత్తం తథాప్యలభ్యం కపర్దికామాత్రం. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు ఎంతో విత్తాన్ని ఎంతో కష్టపడి వీడు సంపాదిస్తాడే తప్ప దానివల్ల సహజమైనటువంటి తృప్తిని ఎవరికీ కలిగించలేడు. లబ్ధశ్చేత్ అధికోర్థ పత్నీయాదీనాం భవేత్ స్వార్థ, అర్థమనర్థం భావయ నిత్యం. భజగోవింద శ్లోకాలలో చెప్తారు అదేమిటండి, అర్థం అనర్థం ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు. లబ్ధశ్చేతు అధికోర్థ, సంపాదన ఎక్కువగా ఉన్నట్లుగా కనుక ఉంటే పత్నీయాదీనాం భవేత్ స్వార్థ. భార్య దగ్గర నుంచి పుత్రుల దగ్గర నుంచి సరే సంపత్తి మరి వాళ్ళకి పంచి పెడతాడేమో వీళ్ళకి పంచి పెడతాడేమో, కనుక ముందరనే మనం జాగ్రత్త పడాలి అనేటువంటి అభిప్రాయమే కలుగుతూ ఉంటుందిట. అంతేకాకు రాజులు రూప చౌరతో అపనత తస్మాత్ ద్రవ్యోద్గమో వ్యర్థ. వీళ్ళందరూ అనుకూలంగానే ఉన్నారనుకుందాం, ఎప్పుడో ఏ ఫంక్షన్కో వెళ్ళేటప్పటికి దొంగలు పట్టడం దీన్ని కాజేయటం, కనుక ఆయే దుఃఖం ఏయే దుఃఖం అన్నట్లుగా ఈ సంపాదన సంపాదించింది మొత్తం కూడా సుఖానికే సాధనభూతం అవుతుంది అని అనుకోకర్లేదు. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి ప్రేమ సంపాదించుకున్నంత వరకే ఎక్కువగా ఉంటుంది. భాగవతంలో కూడా శ్రీమద్ భాగవతంలో షష్ఠ స్కందంలో వివరంగానే చెప్పుకొస్తారు ఈ విషయం. అన్యాయమర్థభాజం పశ్యతి భూపో అధ్వగామినం చౌరః, సంపాదించుకొని ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మార్గ మధ్యలోనే దొంగలు కొట్టడం కూడా కనిపిస్తూ ఉంటుంది. పిశునో వ్యసన ప్రాప్తిం దాయాదీనాం గణకలహం, లుబ్ధుడైనటువంటి వాడు ఇంకా బాధలు పడతాడు, దాయాదుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల కూడా వాడు అనేక రకాలైనటువంటి బాధలు పడతాడు. అంటే ఇప్పుడు విషయములో సుఖము ఉన్నది, విషయ నిందా ప్రకరణాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం, దీన్ని మరొక 5 నిమిషాల్లో మనం ముగిస్తూ ఉన్నాం. అంటే విషయముల వల్లనే సుఖం రావటం లేదు, వస్తువు వల్ల ఎప్పుడూ సుఖం లేదు, తను దానిని చూచేటువంటి దృష్టిలోనే ఉన్నది. మహాకోటీశ్వరుడు ఉన్నాడు, 200,000,000,000,000 సంపత్తి కలిగినటువంటి వాడు, వాడు వాడికంటా తక్కువ వాళ్ళని కనుక చూసినట్లయితే వాడికి సంతృప్తి ఉంటుంది. కానీ తనకంటా సంపన్నుడు బిల్ గేట్స్ ఎవడో ఉన్నాడు, వాడిని చూస్తే తను అసంతృప్తితోనే ఉంటాడు, ఇంత ఉన్నా ఒక భిక్షగాడైనప్పటికీ నాకంటా హీనులు ఉన్నారు కదా, వాళ్ళకంటా నేను గొప్పవాడినే కదా, భగవంతుడు నాకు ఈ మాత్రం ఇచ్చాడు చాలు అని అనుకుంటే ఎవరికైతే తృప్తి ఉంటుందో అసంతృప్తో ద్విజో నష్ట, ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇది ఉండాలి అని ఈ లక్షణం. అసంతృప్తి అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఎంతవరకు తృప్తి అనేది ఏమిటి, చాలు అనేటువంటి స్వభావము, అది ఎంతవరకు అంటే శరీర రక్షణార్థమై ఎంతవరకు సంపత్తి కావాలో అంతవరకు చాలు, మిగతాది ప్రాప్తమైతే ఉంటుంది లేకపోతే లేదు అనేటువంటి స్థితిలోనే మెలగాలి. పాతక భరై అనేకై అర్థం సముపార్జయంతి రాజానః, ఇక రాజులు అనేక రకాలుగా పన్నులు వేస్తూ క్రూరముగా వాళ్ళు సంపాదన చేస్తూ ఉంటారు. అశ్వమతంగజ దేహేతో ప్రతిక్షణం నశ్యతే సోర్థ, వాళ్ళు ఇంత పీడించి పేదవాళ్ళని కూడా పీడించి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు, ఏనుగుల్ని గుర్రాలని కొనటం లేకపోతే ఇట్లాంటివి కొన్ని వ్యర్థమైనటువంటి ఖర్చుల్ని కూడా, ఆ ఏనుగులు గుర్రాలు వచ్చి ప్రతిక్షణం వీడికేమీ సేవ చేయవు. ఒక్క ఏనుగుని పోషించాలి అంటే సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు అవుతుందిట, మొన్న పేపర్లో వేశాడు. అదే పెద్ద పులిని పోషించాలి అంటే 1 లక్ష ఖర్చు చాలట, అదే ఏనుగుని పోషించాలి అంటే 5 లక్షల ఖర్చు, అదే గజాంత ఐశ్వర్యం అని చెప్తారు. వీటి కింద ఖర్చు పెడతాడు, అది వాడికి వచ్చినటువంటి ఇంతని పీడించి ఆ డబ్బును సంపాదించినప్పటికీ ఆ రాజు ఏమన్నా సుఖపడుతున్నాడా అని అంటే అది కూడా ఏమీ కనిపించడం లేదు. రాజ్యాంతరాభిగమనాత్ రణభంగాన్ మంత్రి భృత్య దోషాద్వా, ఈ మంత్రులు నా విషయంలో సక్రమంగా ఉంటారో ఉండరో, ఈ భృత్యులు నాకు సక్రమంగా పరిచర్య చేస్తారో లేదో, ఈ సామంతరాజులందరూ కూడా ఒకటే నా మీద దండెత్తుతారేమో, నాకు పెట్టేటువంటి అన్నంలో విషాదులు ఏమన్నా కలుగుతారేమో, ఇట్లాంటి భీతితోనే వాడు కాలాన్ని గడుపుతూ ఉంటాడట. విషశస్త్రగుప్తాఘాతాన్ను అగ్రశ్చింతార్ణవే భూపాః, ఇట్లాంటి చింతలతో రాజులు గడిచిపోతూ ఉన్నారు. ఇక ఈ నిగమాన్ని చేద్దాము. అహం మమ అనే దాంట్లో అహం అనే దాన్ని ఈ దేహం మీద పెట్టుకోవటం ఎంత అవివేకమో స్వామివారు స్ఫుటంగా చెప్పారు. ఇది కేవలము పార్థివము ఏహ్యమైనటువంటిది, అయితే ఎంతగా దానిని నిందించినప్పటికీ శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, ధర్మ సాధనత్వేన శరీరానికి మానవ శరీరానికి ఉన్నంతటి గొప్పతనం మరి దేనికి లేదు. కానీ అది దేని కొరకు దానికి వినియోగించుకోకుండా సౌందర్యాన్ని నేను పొందాను అనేటువంటి అహంకారం పెట్టుకోవటం అనేది పొరపాటు, సౌందర్యం ఏం లేదు దీంట్లో అని దాన్ని వివరించడం జరిగింది. మమకారము నువ్వు పుత్రులయందు భార్యలయందు పెట్టుకుంటూ ఉన్నావే, ఇది చాలా పొరపాటు, నీ తరింపుని గూర్చే నువ్వు ఆలోచించుకోమని చెప్పటం జరిగింది మొదటి ప్రకరణంలో. ఈ విషయ నిందా ప్రకరణంలో ఈ విషయముల వల్ల నీకేదో సుఖం వస్తూ ఉన్నది అనుకున్నావు నాయన, ద్రవ్యము వలన కానీ ఇతరములైనటువంటి భార్యాదుల వల్ల కానీ నీకు వచ్చేటువంటి సుఖమేం లేదు, ఆ సుఖం గంట దానివల్ల వచ్చేటువంటి దుఃఖమే నీకు అధికంగా ఉంటూ ఉన్నది కనుక అక్కడ కూడా వివేకము చేసి నీ యొక్క తరింపు కోసం నువ్వు ప్రయత్నించాల్సింది. బంధువులందరూ కూడా ఉన్నారు అని అనుకుంటున్నావు కానీ వీళ్ళందరూ కూడా పాంథులు, భవసంగఖలు పాంథసంగమ అని చెప్పినట్లు కానీ ఇదే విషయాన్ని చిత్రకేతు వృత్రాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో చిత్రకేతు వ్యాఖ్యానం అప్పుడు చెప్పుకొస్తారు నారద మహర్షి అన్ను ఆంగిరస మహర్షి. కనుక దీన్ని విషయములయందు నీవు ఎక్కువగా రక్తుడమై ఉండటం కాదు, విషయములు నీకు ఎంతవరకు కావాలి అంటే శరీరధారణార్థమై కావాలి. తిరిగి ఇట్లాంటి దేహము నీవు కొన్ని కోట్ల బంగారము ఖర్చు పెట్టినప్పటికీ నీ జీవితములో పెరిగేది ఉండదు కనుక ఈ జీవితము మానవ జీవితము ఇలా ఉండగానే నీవు తరించేటువంటి మార్గము, నీ యొక్క నిజస్వరూపమును గుర్తించేటువంటి మార్గమును నీవు గమనించవలసినది అని ఈ విషయ నిందా ప్రకరణం వరకు చెప్పారు. రేపటి మనోనిందా ప్రకరణం వగైరాలు వస్తాయి. ఎల్లుండి సంపూర్ణంగా ఎల్లుండి ఎల్లుండి కాదు కానీ ఆవులెల్లుండి నుంచి చివరి 2 రోజులు భగవతత్వం కృష్ణ భగవాను యొక్క సగుణతత్వాన్ని చెప్తూ నిర్గుణతత్వంలోకి పర్యవసానంగా చూపిస్తారు స్వామివారు. ఈ కార్యక్రమాన్ని ఈ పూట ఇంతతో ముగించుకుంటూ రేపటి నుంచి సకాలంలో గురువందనం కూడా 6:30కి లోగన్నే చేసుకొని 6:30కి మొదలుపెట్టుకుందాం. హరయే నమః హరయే నమః హరయే నమః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్. అయ్యా, ఈ గ్రంథానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇది మా నాన్నగారికి 1936 బహుకృతమైనది. ఇట్లాంటి గ్రంథాలు 20 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు హైదరాబాదులో మా ఇంటికి వచ్చి ఈ గ్రంథాలన్నీ తీసి పరిశీలించారు. దీని మీద నాన్నగారికి పండితరాజ రాజేశ్వర శాస్త్రి గారు, సత్యార్థులు నాగేశ్వర శాస్త్రి గారు, ఆయన ఒక క్షేత్రంలో దీన్ని బహూకరించినట్లుగా ఈ 20 పుస్తకాలు ఇవి శంకర గ్రంథరత్నావళి. హర హర మహాదేవ్.